నమస్కారం అండి, అందరికి రథసప్తమి శుభాకాంక్షలు. ముందుగా మధు పెన్సిల్వేనియా నుంచి గురుగారు రచించిన సూర్యుడి మీద ఒక కీర్తనని పాడబోతోంది. అందరూ మెల్లిగా జాయిన్ అవుతున్న టైంలో తను ఒక అందమైన కీర్తన. మధు,
అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీవల్లభ గణపతే జయవల్లభ గణపతే శ్రీ మహాగణపతే పాహి పాహి మాం. శ్రీవల్లభ గణపతే జయవల్లభ గణపతే శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం. అందరు ఎవరైనా మీలో వల్లభ గణపతి టెంపుల్కి వెళ్ళుంటే మీకు తెలుసుంటుంది, గురువుగారు అక్కడ ఇది అందరు ఇలా చెప్తారనమాట, గురువుగారు చెప్పారు అక్కడ. సో ముందుగా ఇవాళ రథసప్తమి సందర్భంగా గురువు గారు రచించిన సూర్యుడి మీద కీర్తన. వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి. వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వశస్సులో నింపి. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. సామకిరణ తంత్రి శృతి సాగి నాడులను ధ్వనించి శృతి సాగి నాడులను ధ్వనించి నాద హృదయ స్పందనమే నాదు హృది నిలయించి. నాద హృదయ స్పందనమే నాదు హృది నిలయించి నవ నవ భావాక్షరములు నా గళమున రహించి. కవిత కచ్చపిగా నా బ్రతుకంతా రవళించగా ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. సత్యస్ఫురణముగా సాగే శబ్దార్బటితో సత్యస్ఫురణముగా సాగే శబ్దార్బటితో రసోన్మత్త భావోజ్వల రమ్య సాత్వికాకృతితో. రసోన్మత్త భావోజ్వల రమ్య సాత్వికాకృతితో నా కావ్య ప్రపంచమే నీ నాట్య ప్రాభవమై. నా కావ్య ప్రపంచమే నీ నాట్య ప్రాభవమే జగమ్మునకు మహానంద జాగ్రద్ భాష్యము నీయగ. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. వేల వేల వెలుగుల హస్తాలు చాచి చెంత చేర్చి నీ మహస్సు నా మనస్సులో వచస్సులో నింపి. ఆదుకొనుము దిశాంపతి ఓ హిరణ్య బాహు నీవే గతి. సర్వం శ్రీ గురుచరణార్విందార్పణం.
అద్భుతంగా ఉంది మధు. ఇప్పుడు ఉమా కామేటి గారు ఆదిత్య హృదయంతో మొదలు పెడతాము ఇవాళ కార్యక్రమాన్ని. ఉమా.
శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య హృదయం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. దైవతైశ్చ సమాగమ్య దృశ్యమభ్యాగతోరణం ಉಪಗಮ್ಯ ಭವಿತ್ರಾಮಂ ಅಗಸ್ತ್ಯೋ ಭಗವಾನ್ ಋಷಿಃ. ರಾಮ ರಾಮ ಮಹಾಬಾಹೋ ಶೃಣು ಗುಹ್ಯಂ ಸನಾತನಂ ಯೇನ ಸರ್ವಾನ್ ನರೀನ್ ವತ್ಸ ಸದ್ಮದೇ ವಿಜುಷ್ಯಸಿ. ಆದಿತ್ಯ ಹೃದಯಂ ಪುಣ್ಯಂ ಸರ್ವಶತ್ರು ವಿನಾಶನಂ ಜಯಾವಹಂ ಜಪೇ ನಿತ್ಯಂ ಅಕ್ಷಯಂ ಪರಮಂ ಶಿವಂ. ಸರ್ವಮಂಗಲ ಮಾಂಗಲ್ಯಂ ಸರ್ವ ಪಾಪ ಪ್ರಣಾಶನಂ ಚಿಂತಾಶೋಕ ಪ್ರಶಮನಂ ಆಯುರ್ವರ್ಧನಮುತ್ತಮಂ. ರಶ್ಮಿಮಂತಂ ಸಮುದ್ಯಂತಂ ದೇವಾಸುರ ನಮಸ್ಕೃತಂ ಪೂಜಯಶ್ವ ವಿವಶ್ವಂತಂ ಭಾಸ್ಕರಂ ಭುವನೇಶ್ವರಂ. ಸರ್ವದೇವಾತ್ಮಕೋ ಹೇಷತ್ತೇಜಸ್ಮಿ ಭಾವನಃ ಈಶ ದೇವಾಸುರಗಣಾನ್ ಲೋಕಾನ್ ಪಾತಿ ಘವಸ್ತಿಭಿಃ. ಏಷ ಬ್ರಹ್ಮಾ ಚ ವಿಷ್ಣುಶ ಶಿವಸ್ಕಂದ ಪ್ರಜಾಪತಿಃ. ಮಹೇಂದ್ರೋ ಧನದ ಕಾಲೋ ಯಮ ಸೋಮೋ ಹ್ಯಪಾಂಪತಿ. ಪಿತರೋ ಪಸವ ಸ್ವಾಧ್ಯೋ ಅಶ್ವಿನೋ ಮರುತೋ ಮನು. ವಾಯುರ್ವಹ್ನಿ ಪ್ರಜಾಪ್ರಾಣ ಋತುಕರ್ತ ಪ್ರಭಾಕರ. ಆದಿತ್ಯ ಸವಿತಾ ಸೂರ್ಯ ಖಗ ಪುಷಾ ಗಭಸ್ತಿಮಾನ್. ಸುವರ್ಣ ಸದೃಶೋ ಭಾನು ಹಿರಣ್ಯರೇತ ದಿವಾಕರ. ಹರಿದಶ್ವ ಸಹಸ್ರಾರ್ಚಿ ಸಪ್ತ ಸಪ್ತೀರ್ ಮರೀಚಿಮಾನ್. ತಿಮಿರೋನ್ ಮದನ ಶಂಭು ಸ್ವಷ್ಟಂ ಮಾರ್ತಾಂಡ ಕೋಂಶುಮಾನ್. ಹಿರಣ್ಯ ಗರ್ಭ ಶಿಶಿರಸ್ತಪನೋ ಭಾಸ್ಕರೋ ರವಿ. ಅಗ್ನಿಗರ್ಭೋ ದಿತೆ ಪುತ್ರ ಶಂಖ ಶಿಶಿರ ನಾಶನ. ವ್ಯೋಮನಾದಸ್ತಮೋ ಭೇದಿ ಋಗ್ವಜುಸ್ಸಾಮ ಪಾರಗ. ಘನಾವೃಷ್ಟಿರಪಾಂ ಮಿತ್ರೋ ವಿಂಧ್ಯವೀದಿ ಪ್ಲವಂಗಮ. ಅತಪಿ ಮಂಡಲೀ ಮೃತ್ಯು ಪಿಂಗಳ ಸರ್ವತಾಪನ. ಕವಿರ್ವಿಶ್ವೋ ಮಹಾತೇಜ ರಕ್ತಸರ್ವಭವೋದ್ಭವ. ನಕ್ಷತ್ರ ಗ್ರಹ ತಾರಾಣಾಂ ಅಧಿಪೋ ವಿಶ್ವಭಾವನಃ. ತೇಜಸಾಮಪಿ ತೇಜಸ್ವೀ ದ್ವಾದಶಾತ್ಮಾ ನಮೋಸ್ತುತೇ. ನಮಃ ಪೂರ್ವಾಯ ಗಿರಯೇ ಪಶ್ಚಿಮಾಯಾಧ್ರಯೇ ನಮಃ. ಜ್ಯೋತಿರ್ಗಣಾನಾಂ ಪತಯೇ ಧೀನಾಧಿಪತಯೇ ನಮಃ. ಜಯಾಯ ಜಯಭದ್ರಾಯ ಹರಶ್ವಾಯ ನಮೋ ನಮಃ. ನಮೋ ನಮಸಹಸ್ರಾಂಶೋ ಆದಿತ್ಯಾಯ ನಮೋ ನಮಃ. ನಮ ಉಗ್ರಾಯ ವೀರಾಯ ಸಾರಾಂಗಾಯ ನಮೋ ನಮಃ. ನಮ ಪದ್ಮಪ್ರಬೋಧಾಯ ಮಾರ್ತಾಂಡಾಯ ನಮೋ ನಮಃ. ಬ್ರಹ್ಮೇಶಾನಾಚ್ಯುತೇಶಾಯ ಸೂರ್ಯಾದಿತ್ಯವರ್ಚಸೇ. ಭಾಸ್ವತೇ ಸರ್ವಭಕ್ಷಾಯ ರೌದ್ರಾಯ ವಪುಷೇ ನಮಃ. ತಮೋಜ್ಞಾಯ ಹಿಮಜ್ಞಾಯ ಶತ್ರುಜ್ಞಾಯಾಯ ತಾತ್ಮನೇ. ಕೃತಜ್ಞಾಯ ದೇವಾಯ ಜ್ಯೋತಿಷಾಂ ಪತಯೇ ನಮಃ. ತಪ್ತಚಾಮೀಕರಾಭಾಯ ವಹ್ನಯೇ ವಿಶ್ವಕರ್ಮಣೇ. ನಮಸ್ತಮೋಭಿವಿಜ್ಞಾಯ ರುಚಯೇ ಲೋಕಸಾಕ್ಷಿಣೇ. ನಾಶಾಯ ತ್ವೇಷವೈಭೂತಂ ತದ್ದೇವ ಸೃಜತಿ ಪ್ರಭುಃ. ಪಾಯತ್ಯೇಷ ತಪತ್ಯೇಷ ವಕ್ಷತ್ಯೇಷ ಗಭಸ್ತಿಭಿಃ. ಯೇಷ ಸುಪ್ತೇಷು ಜಾಗರೇಷು ಪರಿನಿಷ್ಠತಃ. ಯಶ ಏವಾಗ್ನಿಹೋತ್ರಂ ಚ ಫಲಂ ಚೈವಾಗ್ನಿಹೋತ್ರಿಣಾಂ. ವೇದಶ್ಚಕ್ರತಶ್ಚೈವ ಕ್ರತೂನಾಂ ಫಲಮೇವ ಚ. ಯಾನಿ ಕೃತ್ಯಾನಿ ಲೋಕೇಷು ಸರ್ವಯೇಷ ರವಿಪ್ರಭುಃ. ಪತ್ಸು ಕೃತ್ಯೇಷು ಕಾಂತಾರೇಷು ಭಯೇಷು ಚ. ಕೀರ್ತಯನ್ ಪುರುಷ ಕಶ್ಚಿನ್ ನಾವಸೀದತಿ ರಾಘವ. ಪೂಜಯಸ್ವೈನಮೇಕಾಗ್ರೋ ದೇವದೇವಂ ಜಗತ್ಪತಿತಂ. ಜಪ್ತ್ಯಾ ಯುದ್ಧೇಷು ವಿಧಿಯುಷ್ಯಸಿ. अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्या तदागस्त्यो जगाम च यदागतम् एतच्छ्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारायामास सुप्रीतो राघव प्रयतात्मवान् आदित्यं प्रेक्ष जप्त्या तु परं हर्षमवाप्तवान् त्रिराचम्यश्चतुर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य द्रुतोऽभवत् अधरविरवदन् निरीक्ष्य रामम् मुदितमानः परमं प्रहृष्यमानः निशिचरपतिसंशयं विदित्वा सुरगणमद्यगतो वचस्वरेति आदित्यहृदयं सम्पूर्णं श्रीगुरुभ्यो नमः.
थैंक यू उमा. श्रीगुरुभ्यो नमः. गीताशास्त्रमिदं पुण्यं हि पठेत् प्रयत्नः पुमान् विष्णो पद्मवाप्नोति भय शोकादिवर्जित. ఇప్పుడులాగానే మనం మురళి ముందర ఒక చాప్టర్ ఆఫ్ గీత చేయడం మన నాన్న అయితే రెండవ చాప్టర్ అయిన సాంఖ్య యోగాన్ని ముందుగా వీణా గారు బెంగళూరు నుంచి మొదలు పెడతారు.
నమస్కారం అండి, వినిపిస్తుందా?
వినిపిస్తోంది వీణా గారు.
ఓకే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ స్వరూపులైన సభకి నమస్కారం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకానికి గురువు గారు ఈ భాగంలో అంతా అర్థం చెప్పడానికి ప్రయత్నించారు. నేను దానిలో వీలున్నంత చెప్తాను స్నిపెట్స్. వేదాలు త్రిగుణాత్మకాలు. నువ్వు నిస్త్రైగుణ్యుడివి అవ్వు. ద్వంద్వాతీతుడవై నిత్యసత్వంలో ఉండి యోగక్షేమాలు లేనివాడివై ఉండు అని ఈ శ్లోకం భావం. మొదట ఈ శ్లోకం చూస్తే శుద్ధ పరబ్రహ్మ స్వరూపుడైన భగవానుడు వేదాలు త్రిగుణాత్మకం, నువ్వు త్రిగుణాతీతుడివైకా, అంటే వేదాలని వదిలేసేయి అని చెప్పారా? అలాగే వేదకర్మలు అన్ని బంధనాలు, అవి వదిలించుకో అని చెప్పారా స్వామి? భాగవతంలో కూడా ఇలా ఒక రెండు ఉదాహరణలో గోవర్ధనగిరి వృత్తాంతం, ఋషిపత్నులు యజ్ఞ ద్రవ్యాన్ని సమర్పించే వృత్తాంతంలో కూడా వేద నిరసన చేశారా అనిపిస్తుంది. కానీ మొదటి వృత్తాంతంలో ఇంద్రాహంకారాన్ని తగ్గించటం, అలాగే రెండో వృత్తాంతంలో ఋషుల కర్మలంపటాన్ని నిర్మూలించటం ఆయన లక్ష్యం లాగానే, ఇక్కడ కూడా ఆయన లక్ష్యం వేద నిరసన కాదు. వేదం యొక్క యథార్థమైన అర్థాన్ని, ఆశయాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నారు. వేదవాక్కులకి కర్మలకి కేవలం భౌతిక ఐహిక పారలౌకిక సుఖాలే పరమార్థం కాదు. శరీరానికి రుచుల కోసం తినకయ్యా, బ్రతకడం కోసం తిను అంటే మనం అసలు తిండే మానేస్తావా? మానేయం కదా, ఏది ఆరోగ్యమో అది తింటాం. అలాగే మానవ జీవిత లక్ష్యము పరమార్థము ఆత్మజ్ఞానం లేదా మోక్షం లేదా ముక్తి. ఆ ప్రయాణంలో సౌకర్యాల కోసం కోరికలతో చేసే వేదకర్మలు కానీ ఆ సౌకర్యాలతోనే ఆగిపోకు, లక్ష్యం చేరడమే నిధ్యేయం. అలాగే లక్ష్యం కోసం కాకుండా ప్రయాణం కోసం వేదాలను ఉపయోగించుకొని ఆగిపోవద్దని చెప్తున్నారు. అయితే మనం కర్మ వదిలేయకూడదు. ఇది వినగానే మనకు అనిపించేది ఇంకా కర్మ వదిలేయచ్చు అని. కర్మ మూడు రకాలు, నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలు. కామ్య కర్మలు ఎప్పుడు వర్జనీయాలి. కోరికలతో చేసే పూజలు ఇవన్నీ వదిలేయచ్చు. అయితే నిత్య నైమిత్తిక కర్మలు చిత్తశుద్ధి కోసము, కృతజ్ఞత నివృత్తి కోసము తప్పకుండా చేయాలి. జ్ఞానం వస్తే జ్ఞానంతో కర్మలు చేయాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు మనం పండితే కర్మలే మనల్ని వదిలేస్తాయి, వాటిని మనం వదలక్కర్లేదు. స్వధర్మాచరణ అలాగే జీవిత లక్ష్యము మన ఋషులు చెప్పినట్లు ఎక్కడా చెప్పలేదు. లక్ష్యం ఉంది కాబట్టి దారిలో ఎత్తుపల్లాలు ఎన్ని వచ్చినా అన్ని చాలా చిన్నగా కనిపిస్తాయి, మనకి శాంతి లభిస్తుంది. వేదంలో నాలుగు భాగాలు, సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తునే వేదాంతం అంటారు. అంతం అంటే ఏంటి? చివరి మాట, జడ్జ్మెంట్ లేదా తీర్మానం. వేదాంతం అంటే వేదం ఇచ్చిన తీర్మానం. అదేమిటి? పరమాత్మ చెప్పిన సాంఖ్యయోగం లేదా ఆత్మతత్వ విజ్ఞానమే వేదం ఇచ్చిన తీర్మానం. దానిని చేరనివ్వనటువంటి కర్మలంపటత్వాన్ని కృష్ణ పరమాత్మ నిరసించారు. ఈ శ్లోకంలో మిగతా భాగవర్ధం మాధవి గారు చెప్తారు. మాధవి గారు ఒకటి గారి నమస్కారం.
శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుందండి? హలో,
హలో, వినిపిస్తుంది మాధవి, వినిపిస్తుందండి.
శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతలో గురువుగారు ప్రస్తుతం చెబుతున్న శ్లోకం, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇందాక వీణ గారు చెప్పినట్లు శ్రీకృష్ణుడు గతంలో వేదాన్ని నిరసించినట్టు కనిపిస్తుంది, కానీ ఆయన నిరసించింది శుద్ధ ఆత్మతత్వాన్ని చేరనివ్వని కర్మలంపటత్వాన్ని శ్రీకృష్ణుడు నిరసించాడు. ఇక ఈ శ్లోకం విషయానికి వస్తే, భోగలాలస అంటే రజోగుణ సంబంధము, జ్ఞానము తెలిసి సత్వగుణ సంబంధము, సోమరితనము నిద్ర తమోగుణ సంబంధము. ఈ సృష్టి వచ్చిందే రజోగుణ సంబంధం చేత. అందువల్ల త్రిగుణాత్మకమైన శరీరంతో త్రిగుణాత్మక స్థితికి, త్రిగుణాతీత స్థితికి వెళ్ళమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇక్కడ ద్వంద్వములు అంటే రెండు, కష్టతి సుఖములు సుఖ దుఃఖాలు మొదలైనవి. నిస్త్రైగుణ్యం అంటే ద్వంద్వాతీత స్థితి అని అర్థం. ఇక నిత్యసత్వము అంటే ఎల్లవేళలా ఉనికి కలిగినది ఆత్మస్థితి అని అర్థము. అంటే ఆ పరమాత్మ యందు నిలకడ కలిగి ఉన్నవాడు నిస్త్రైగుణ్య స్థితికి చేరుకుంటున్నాడు. ఆత్మవా అన్నదానికి అర్థము, ఇక్కడ వాల్మీకి రామాయణంలో కూడా వాల్మీకి రాముడి గురించి ఆత్మవాన్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు. ఇక్కడ ఆత్మవాన్ అంటే ఇతరుల సహాయం అవసరం లేనివాడు అని అర్థం. అటువంటి స్థితిలో ఉన్నవాడికి నిస్త్రైగుణ్యమునందు ఉన్నవాడు అని అంటారు. అందువల్ల శ్రీకృష్ణుడు యజ్ఞము, దానము, తపస్సు చేస్తూ వీటి కోసం ప్రయత్నించమని చెప్పాడు. భగవద్గీత సాంఖ్యయోగంలో నిష్కామ కర్మ గురించి చెప్పారు. నిష్కామ కర్మయే బుద్ధి యోగం. బుద్ధి యోగం అనగా ఏమి అంటే సమబుద్ధితో కలిగిన ఉపాయము. అంటే సుఖదుఖములు మొదలైన ద్వంద్వాల పట్ల సమబుద్ధి కలిగి నిష్కామ కర్మను ఆచరించడం. ఈ బుద్ధి యోగమును అవలంబించాలంటే బుద్ధి ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే వ్యవసాయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అంటే కావాలనే సంశయము, అశ్రద్ధ, అజ్ఞానము కలగలిసినది అవ్యవసాయాత్మిక బుద్ధి. దీనికి మరిన్ని శాఖలు ఉంటాయి, అవి చెప్పలేము. కురునందన అంటే అర్జునుడు అని మాత్రమే కాదు, కురు అంటే చెయ్యడం. ఆనంద స్వరూపమైన ఆత్మస్థితి యందు నిలకడ కలగడం నందన అంటే అర్థం. అందువల్ల కురునందన అంటే కర్మ చేయమని కృష్ణుడు చెబుతున్నాడు అర్జునునికి. త్రిగుణాతీత స్థితి అంటే బ్రాహ్మీస్థితి. గీత యొక్క పరమ ప్రయోజనము బ్రాహ్మీస్థితియే. బ్రాహ్మీస్థితి అంటే పరబ్రహ్మముతో ఐక్యము చెందుట. సమస్త వైదిక శాస్త్రముల యొక్క లక్ష్యం కూడా ఇదే. దీనిని చెప్పడానికే మనకి రెండు గ్రంథాలు ఉద్భవించాయి, అవి భగవద్గీత, భాగవతం. ఇవి రెండు సిద్ధభక్తిని ప్రబోధిస్తున్నాయి. సిద్ధభక్తి అంటే భగవానుడి పట్ల పూర్ణమైన ఎరుక కలిగిన భక్తి అని అర్థం. భాగవతంలో భక్తిగా ఏది చెప్పారో భగవద్గీతలో జ్ఞానంగా అదే చెబుతున్నారు. కపిల గీతలో కూడా భగవానుడు సగుణ భక్తి నుండి నిర్గుణ భక్తిలోకి వెళ్లమనే చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.
శ్రీ గురుభ్యో నమః. గం గణపతే నమః. ఇప్పుడు ఈ రాజసప్తమి నాడు, ఈ రోజు ఇంత మంచి పర్వదిన నాడు మనందరం ఇలా కలుసుకుని గణపతి యొక్క మురళి విండో మన అదృష్టం నేను పర్సనల్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మురళికి రెండు ప్రత్యేక విషయాలు ఉన్నాయి. ఒకటేమో 4.5 సంవత్సరాలుగా గురువారం నాడే మనం కలుస్తూ వచ్చాం. అలాంటిది మన మాతృదేశంలో ఉన్న మన మిత్రులందరికీ కూడా ఇది ఒక మంచి ఆనందంగాను ఈజీగాను పాల్గొనే విధంగా శ్రీమతి శ్రీహరిణి గారు సూచన మేరకు శుక్రవారం జరపడానికి ఇది మొదటి మురళి. శుక్రవారం మేమంతా కలుస్తున్నాం. శనివారం భారతదేశంలో ఉన్న మన మిత్రులందరికీ అందరికీ స్వాగతం. గణపతి వైభవంలో ఇది అవ్వడం నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏమీ విఘ్నాలు లేకుండా జరగాలని మనవారిని ఎప్పుడు ప్రార్థిస్తూ, ఇలాగే ప్రతి మురళి శుక్రవారం నాడు మనం ఇక్కడ చేసుకుంటూ శనివారం నాడు భారతదేశంలో వాళ్ళందరూ ఇంకా అందరూ చేరిన వాళ్ళందరూ వస్తారని ఆశిస్తూ, ఆ క్రితం మురళిలో డిసెంబర్ లో జరిగిన మురళిలో ఏమో హేరంబ గణపతి స్వరూపం ప్రతిష్ట అవన్నీ వినడము నేర్చుకోవడము మననం చేయడం జరిగింది. ఇప్పుడు మన మొదటి వక్తగా శ్రీమతి శైలజ కంచిబొట్ల గారు మొదలు పెట్టుకుపోతున్నారు. శైలజ.
శ్రీ గురుభ్యో నమః. అర్థం బ్రహ్మవేత్త ప్రాణంగా దీనులను పాలించువాడు, కోసములకు ఆధారంగా ఈశ్వర సన్నిధిలో సంచరించువాడు, క్రీడతే రంభతే అంటే ఆనందంగా ఆడుకునివాడు అనే కాకుండా లీలగా సాక్షాత్కరించువాడు అని కూడా అర్థము. గణేశ పురాణంలో చెప్పి చెప్పినట్టు త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుని ధ్యానానికి ఫలంగా సాక్షాత్కరించిన గణపతి స్వరూపము ఈ హేరంబ స్వరూపం. అప్పుడు గణపతి స్వయంగా పరమేశ్వరునికి తన సహస్రనామాలు చెప్పారు. అందుకే వాటికి గణపతే ఋషి, గణక ఋషి అన్నారు. ఆయనే ద్రష్టయే ఉపదేశకడే పరమేశ్వరునకు ఉపదేశించారు. మనకి అనేక సహస్రనామ స్తోత్రాలు ఉన్నప్పటికీ కేవలము గణపతి మరియు లలితా సహస్రనామ స్తోత్రములు ఎందు కేవలమే ఆ దేవత యొక్క గుణ మహిమ కీర్తనే కాకుండా ఆ దేవత యొక్క తంత్ర ఉపాసనా జ్ఞాన విషయాలు శాస్త్ర విషయాలు ఇస్తున్నాయి. ఈ గణపతి సహస్రంలో అక్షర సంబంధం సంఖ్యా సంబంధ నామాలు ఎన్నో ఉన్నాయని గురువుగారు చెప్పారు. గణపతి ధరించిన అవతార విశేషాలు కనిపిస్తూ కొన్నిటి అందు గణపతి విశ్వరూపం కూడా దర్శనమిచ్చిందని గురువుగారు చెప్పారు. పరమేశ్వరునికి హేరంబ గణపతి పంచముఖ గణపతిగా దర్శనమిచ్చారు. ఆగమ శాస్త్రాల్లో హేరంబ గణపతికి సంబంధించి మూడు మంత్రాలు ఉన్నాయి అని చెప్పారు. మనకు ఈ నామాన్ని ఆయా గణపతి రూపాన్ని స్మరించినంత మాత్రమే ఫలితములు ఉంటాయని గురువుగారు చెప్పారు. ఒక హేరంబ గణపతి స్వరూపము ఐదు ముఖాలు దశభుజాలతో ఉన్నది, మరొకటి అష్టభుజాలతో ఉన్నదని మంత్రభేదం బట్టి ఉంటాయని చెప్పారు. ఐదు ముఖాలు ఐదు వర్ణాలుగా మొదటి మూడు తెలుపు ఎరుపు నలుపు త్రిగుణాలకు తెలుపుతుండగా నాలుగవది కిమ్మీరిత వదనం త్రిగుణ సామ్యానికి ఐదవది త్రిగుణాతీత స్థితిని తెలియజేస్తుందని గురుగారు చెప్పారు. ఈశ్వర తత్వము జగత్వత్వము కలిపితే ఈ ఐదు ముఖాల స్వరూపము. ఈ పంచముఖ స్వరూపము గాయత్రీమయమైన సృష్టికి కారకమైన సంపూర్ణ ఓంకార స్వరూపమని వివరించారు. ఇంకొక హేరంబ గణపతి స్వరూపము కుంకుమ వర్ణములతో గౌరవర్ణములతో సింహ వాహనంతో దర్శనమిస్తారు. పది చేతుల్లో పది ఆయుధాలు చాపము, అంకుశము, త్రిశూలము, ముద్గరము, కపాలము, అంబుజహస్తము, వరదహస్తము, మోదకము, పరుసువు, అక్షమాల కలవని ఈ హేరంబ గణపతి పంచముఖములతో దశ భుజములతో ఆయుధాలతో సింహారుడై శోభిల్లుతున్నారు. తర్వాత స్వరూపము అక్షర గణపతి. గణపతి స్వరూపమే అక్షర స్వరూపమని ఆయన పొట్ట నిండా అక్షరాలు ఉంటాయని గురువుగారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఓంకార స్వరూపుడు. ఓంకారంలోంచే అక్షరాలు స్వరాలు కూడా ఆవిర్భవించినాయి. అక్షర గణముల నుంచి వేదాది వాంగ్మయము వచ్చిందని, శబ్దాది గణముల నుంచి సంగీత నాదములు మొదలైనవన్నీ వచ్చినాయని చెప్పారు. అక్షరాలను ఒక క్రమబద్ధంగా ఆ నుండి క్ష వరకు రాసుకుంటే వాటిని ఉపాసించిన ఒక ఆకారం కనబడుతుందని, అదే గణపతి స్వరూపమని గురువుగారు చెప్పారు. ఆ నుంచి అమ్మహ వరకు ప్రాణాక్షరాలని, కా నుంచి క్ష వరకు ప్రాణ్యాక్షరాలని, ప్రాణాక్షరాల వలనే ప్రాణ్యాక్షరాలు పనిచేస్తాయి కావున అక్షర గణపతి స్వరూపంలో ఏనుగు ముఖము ప్రాణాక్షరములని, తల నుంచి కింద భాగము చేతులు మొదలగు అన్ని భాగములన్నీ ప్రాణ్యాక్షరాలని వివరించారు. గాణాపత్యంలో గణపతి పరబ్రహ్మగా ఆరాధించే సంప్రదాయాలు ముఖ్యంగా ఆరు ఉన్నాయి. అవి మహాగణపతి, హరిద్రా గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి, ఉచ్ఛిష్ట గణపతి. గురువు గారు ఇక్కడ చెప్పిన ఉచ్ఛిష్ట గణపతి అక్షర గణపతికి సంబంధం ఉందని చెప్పారు. ఉచ్ఛిష్ట గణపతి వామాచారంగా దక్షిణాచారంగా ఉపాసించే పద్ధతులు ఉన్నాయని, గృహస్థు సంఘజీవం చేసేవారు బ్రహ్మ విద్య మోక్షము కావాలనుకున్నవారు దక్షిణాచారము అవలంబించాలని గురువు గారు చెప్పారు. ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన చేత అద్భుతమైన వాక్కు శక్తి, జ్ఞానశక్తి మొదలైనవి కలుగుతాయని, పిల్లలు మొదలు పెద్దలు అందరూ అక్షర గణపతి ఉచ్ఛిష్ట గణపతిని ఆరాధించాలని గురువు గారు చెప్పారు. ఉచ్ఛిష్టము అనగా ఇంగిలి అని సామాన్య అర్థం. కావ్యకంఠ గణపతి ముని ద్రష్టగా ఉచ్ఛిష్టము అన్న పదానికి అర్థం చెబుతూ అక్షరములు మన నోటి నుంచి వస్తాయి కాబట్టి ఏది నోటి నుంచి వచ్చినా ఇంగిలే అనే సాత్విక అర్థమిచ్చారు. నోరు అనే కలుగులో దాక్కున్న ఎలుక నాలుక, నాలుక మీద నుంచి అక్షరాలుగా కదులుతున్నది గణపతి స్వరూపము. అక్షర్మ గణపతిగా భావన చేస్తే నాలుక మూషికము అని గురువుగారు చెప్పారు. తర్వాత స్వరూపము విఘ్నరాజ గణపతి. మూషిక వాహనముగా కలిగిన స్వరూపము విఘ్నరాజ గణపతి. మూషికము అనగా దొంగ, దొంగతనమే స్వభావముగా కలిగినది. దానిని అదుపు చేసి పెట్టడమే స్వామి దానిని అధిరోహించటం అని చెప్పారు. ఇక్కడ గురువు గారు చెబుతూ అందరికంటే పెద్ద దొంగ పరమాత్మే అని, ఎందుకంటే పరమాత్మ అందరి హృదయ గుహల్లో ఉన్నాడు, ఈశ్వరునికి జీవునికి భేదం ఏమీ లేదని, భోతృత్వ అభిమానం కలిగిన ఈశ్వర చైతన్యాన్ని జీవుడు అంటారని గురువు గారు చెప్పారు. అంటే నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను అనుకునేవాడు జీవుడు. దీని గురించి మనం ఆలోచించిన దేని వలన నేను సుఖపడుతున్నాను దుఃఖపడుతున్నాను అనుభవిస్తున్నాను అంటే కేవలము దేహము మనసు వలనే కాకుండా దానికి ఆధారమైన చైతన్యం ఉండట చేతనే. ఎప్పుడైతే చైతన్యానికి ఈ శరీరాన్ని పరిమితం చేస్తామో అది జీవుడు. ఎల్లప్పుడూ ఈశ్వరుడు హృదయం అనే రహస్య స్థావరంలో కూర్చోనడం వల్లనే మనము తెలుసుకోలేక బయట ప్రపంచంలో తాదాత్మ్యత చెందుతున్నాము. ఈ జీవభావమే ఎలుక. ఈ జీవభావం పనిచేయటానికి కారణమైన అపరిమితమైన ఈశ్వర చైతన్యం మనలో ఉన్న జీవభావమే మూషికం. పైన కూర్చుని నడిపేవాడు మూషికాన్ని నడిపించేవాడు గణపతి, ఆయనే విఘ్నరాజ గణపతి. సర్వం శ్రీకృష్ణ శరణారవిందార్పణమస్తు.
శైలజ, ఇందాక మాట్లాడుతున్నప్పుడు గురుగారు ఒక అన్న పాయింట్ నాకు ఒక గుర్తుకొస్తుందండి. సౌత్ అమెరికాలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం లైన్ హెడెడ్ గోల్డెన్ టెంపుల్ ఒకటి దొరికింది. ఆ టెంపుల్ దేవనగరి నరసింహస్వామి టెంపుల్, తర్వాత దేవనగరి లిపి కనిపించింది టెంపుల్ యొక్క ప్రాంగణంలో. అది చూసి వారు ఎంతో, తర్వాత శైలజ ఎక్స్ప్లెయిన్ ఎలాగో చేశారు ప్రాణస్వరాలు వాటి గురించి. అది తెలిసిన వెంటనే నాకు ఎందుకో అనిపించి అందరికి ఒక చిన్న కానుకగా చేస్తే బాగుంటుందని పుష్య గారిని రీచ్ అవడం జరిగింది. అత్యద్భుతంగా ఆవిడ డిజైన్ చేశారు. ఇది మీరందరూ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ, మనకు కూడా యాక్చువల్లీ మన పూజ గదిలో గురువు గారు సిడీలో ఖచ్చితంగా చెప్పారు, అక్షరాలు రోజు అనిపించండి మంచిది, గమ గణపతి అయిన అక్షర గణపతి రోజు పాటించాలి చదవాలి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక అనుకుంటూ ఆ డిజైన్ చేసి తను పంపించారు. నేను మొదటి గురువు గారు పంపించాను, వారికి చాలా నచ్చింది, అక్షర గణపతి చాలా బాగున్నాడు, అందరికి శుభాశీస్సులు అని పంపించారు మెసేజ్. సో ఆ మెసేజ్ తో మీ అందరికి ఇక్కడ అది మీరు ప్రింట్ చేస్తుంది గదిలో పూజ గదిలో పెట్టుకుని మీ పిల్లల చేత అనిపిస్తారని ఆశతో. తర్వాత స్పీకర్ అయిన శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్లే ముందర మనం మహేశ్వర సూత్రాలను ఇందాక మొదలయ్యే ముందర ధర్మేంద్ర గారు శానోసే నుంచి అది సంస్కృత భారతి గారు చేసింది మనకి షేర్ చేయడం జరిగింది. అది కూడా లిపి కూడా పంపిస్తాను. వారు అది పంపించారు 14 సూత్ర మహేశ్వర సూత్రాలు సిడీలో చెప్పింది. అక్షర గణపతిలో అక్షర విద్యలో గురుగారు ఇంకా బాగా ఎక్కువగా ఇన్ డెప్త్ విశదీకరించారు. తర్వాత అది మనకి జ్ఞానం కావాలంటే ఆ గణపతిని తలుచుకుంటూ స్వామి వాహనాల యొక్క తత్వము, అటు పిమ్మట విఘ్నరాజ అవతార లక్షణం, రెండు అద్భుతమైన కథలు మనం తెలుసుకుందాం. శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు.
వక్రతుండాయ నమః. తదుపరి గురువు గారు మనకి గణపతి 4 యుగాల్లో అధిష్ఠించిన వాహనాల గురించి చెప్తున్నారు. కృతయుగంలో దశబాహువులతో కశ్యప సుత్రుడు కింద వచ్చిన స్వామి సింహం వాహనంపై వచ్చను. త్రేతాయుగంలో పార్వతీ పరమేశ్వరుల కుమారుడిగా వచ్చిన మయూరేశ్వర స్వామి మయూర వాహనంపై వచ్చను. ద్వాపర యుగంలో గణపతి రక్తవర్ణం 4 భుజాలు కలిగి మూషిక వాహనంపై వచ్చను. కలియుగంలో వచ్చిన స్వామి 2 బాహువులు ధూమ్రవర్ణంతో అశ్వారూఢుడై ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు గురువు గారు విఘ్నరాజ అవతారం మూషిక వాహనం గురించి ఒక అద్భుతమైన కథ చెప్పారు. ఈ కథ విన్నా కూడా సకల విఘ్నాలు తగిలిపోతాయని గురువు గారు చెప్పారు. పూర్వకాలంలో సౌభరి మనోమయి అని ముని దంపతులు హిమవత్ పర్వత ప్రాంతంలో సాధన చేసుకుంటూ ఉండేవారు. మనోమయి రోజు గంగాజలం తీసుకుని వచ్చేది వారి సాధన కోసం. ఒకరోజు మనోమయి గంగాజలం తీసుకుని వస్తుంటే క్రౌంచుడు అనే గంధర్వుడు, సహజంగా ఉత్తముడే అయినా ఆమెను చూసి మోహించి బలాత్కారంగా తీసుకుని వెళ్ళబోయాను. మనోమయ మొదట మూర్ఛిల్లి, తరువాత తన భర్తని గట్టిగా పిలవగా సౌభరి మహర్షి అక్కడికి వచ్చి చూసి కోపించి, నువ్వు చేసిన ఈ దొంగ పనికి మట్టి తవ్వుకునే ఎలుకవైపోతావు అని ఆ గంధర్వుణ్ణి శపించను. అప్పుడు క్రౌంచుడు సౌభరి పాదాలపై పడి ప్రార్థించను, స్వామి నాకు ఇలాంటి దుర్బుద్ధులు ఇకపై కలగకుండా ఉండేట్టు అనుగ్రహించవయ్యా అని వేడుకొనగా సౌభరి మహాముని, నీకు ఏ పాపంతో ఎలుకవయ్యావో ఆ స్మృతి ఉంటుంది, సర్వ పాప పరిహారకుడైన గణపతిని ఉద్దేశించి తపస్సు చేసుకో అని అనుగ్రహించను. అక్కడికక్కడే హిమత్ పర్వత ప్రాంతంలోనే ఆ మూషికం తపస్సు చేయనారంభించను. ఇంకో దగ్గర అభినందనుడు అని ఒక మహారాజు యజ్ఞ యాగాదులు చేస్తూ ప్రజలను పాలించుచుండెను. ఒకసారి ఆ రాజుకి కొత్త రకంగా యజ్ఞం చేయాలని అనిపించి పండితులను పిలిచి ఇంద్రుడికి కాకుండా వేరే వాళ్ళకి ఆహుతి ఇస్తూ యజ్ఞం చేయమని చెప్పాను. వాళ్ళు తప్పు అని ఎంత వారించినా రాజగర్వంతో బెదిరించి యజ్ఞం మొదలుపెట్టాను. ఇది గ్రహించిన నారదుడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ఈ విషయం మొత్తం చెప్పాను. ఇంద్రుడికి చాలా ఆగ్రహం కలిగి కాలపురుషుడే విఘ్నం అని గురువుగారు చెప్పారు. కాలపురుషుణ్ణి పిలిచి ఆ యజ్ఞానికి విఘ్నం కలిగించమని ఆజ్ఞానిపించాను. కాలపురుషుడు భూమికి వచ్చి ఈ రాజ్యం అంతా విధ్వంసం చేశాను, ఏ సత్కార్యము కూడా చేయలేకుండా అరిష్టం సృష్టించాను. ఇది ఇలా ఉండగా ఇంకో దగ్గర వరేణ్యుడు అనే రాజు, అతని భార్య పుష్టిక ఇద్దరు మహాగణపతి భక్తులు. గణపతి ఆశీర్వాదంతో ఆ దంపతులకి ఎర్రని శరీరంతో, నాలుగు భుజాలతో, ఏనుగు మొహంతో ఉన్న సంతానం కలిగాను. వెంటనే పండితులను పిలిచి విచారించి ఏమైనా వంశానికి ప్రమాదము లేక రాజ్యానికి ప్రమాదము జరుగునని భయపడి భటులకు ఆ పసిగుడ్డుని అప్పచెప్పి ఆ భటుల ద్వారా అడవిలో ఒక కొలంలో ఆ శిశువును విడిచిపెట్టిరి. ఆ కొలను సమీపంలో పార్శ్వుడు, దీపవత్సల అనే ముని దంపతులు నివసించుచుండెను. ఒకసారి ఆ మహర్షి కొలం దగ్గరికి వచ్చి ఏనుగు ముఖంతో ఉన్న ఈ శిశువును చూసి చాలా సంతోషించి ఆ దంపతులు ఆ బాల గణపతిని తమ కుమారునిగా పెంచుకోసాగను. ఆ పరిసరాలన్నీ ప్రకాశించగా స్వామి వేద అధ్యయనం, శాస్త్ర చర్యలు చేస్తూ ఉండగా వివిధ ప్రాంతాల నుంచి మునులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించసాగను. ఈ వార్త అలా వ్యాపించి హిమవత్ పర్వత ప్రాంత మునులు కూడా స్వామిని దర్శించడానికి బయలుదేరగా అక్కడ తపస్సు చేసుకుంటున్న ఎలక ఈ విషయం విని ఎంతో కష్టపడి చాలా ప్రదేశాలు తిరిగి చివరకు ఈ గణపతి ఉన్న ప్రాంతానికి చేరను. గణపతి దృష్టి తనపై పడాలని ఆ మూషికము అందరి మునుల ఇళ్లలో యజ్ఞాలలో చాలా విన్యాసాలు విఘ్నాలు చేయగా మునులు చివరకు స్వామిని ఈ ఎలుక బాధ నుంచి రక్షింపమని కోరగా గణపతి తన పాసంతో దాన్ని బంధించను. ఆ మూషికం, స్వామి నిత్యం నీ సాన్నిధ్యం నాకివ్వు అని ప్రార్థించను. అప్పుడు స్వామి తన పాసం చేత ఆ మూషికానికి దివ్యత్వం ప్రసాదించి తన వాహనంగా చేసుకుంది. నాలుగు చేతులతో పాసం, అంకుశం, పరశువు, పద్మం ధరించి మూషిక వాహనంతో స్వామి అందరినీ అనుగ్రహించసాగారు. ఇలా స్వామి లీలలు విని అభినందన మహారాజు రాజ్యంలో ఉన్న మునులు వెళ్లి స్వామిని ప్రార్థించి కలిగిన విధ్వంసం గురించి చెప్పాను. స్వామి వెంటనే కాలరూప విఘ్నుడితో తీవ్ర యుద్ధం తెచ్చేశాను. చివరకు ఆ విఘ్నుడు వచ్చి స్వామి పాదాలపై పడి శరణు వేడగా, అధర్మ యజ్ఞంతో పాటు ధర్మయజ్ఞాలకు కూడా నువ్వు విఘ్నం కలిగించడం వల్ల ఇలా జరిగింది అని స్వామి చెప్పి ఆ విఘ్నుడిని క్షమించాను. అంత ఆ విఘ్నుడు స్వామిని తన పేరు కల్పుకోమని ప్రార్థించాను. అప్పటి నుంచి స్వామికి విఘ్న రాజా అని పేరు వచ్చాను. అప్పుడు వరేణ్యుడు, పుష్టిక అక్కడికి వచ్చి క్షమించమని ప్రార్థించగా స్వామి వారిని తల్లిదండ్రులుగా స్వీకరించాను. తదుపరి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాను. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.
మనకి నిత్య జీవితాల్లో విఘ్నాలు కావాలి అని కోరుకుంటూ ఉండాలట. ఆ కోరుకుంటే మన శూర్పకర్ణుడు చేయటంత చెవులతో అటు ఇటు తిప్పుకుంటూ మనకి విఘ్నాలు కలిగిస్తాట, తీసొస్తూ ఉంటాట అలా అటు అటు ఉంటూ. స్వామి యొక్క 8 మూర్తులు అనగా
అష్టగణపతి ఆరాధన, ఉపాసనా తత్వం, అటు పిమ్మట పరమ పవిత్రమైన కాశీ క్షేత్రంలో 32 గణపతులు, సారీ 56 గణపతులు, తర్వాత డుండి గణపతిని, కాశీ క్షేత్రం యొక్క వర్ణన అత్యద్భుతంగా గురువుగారు వర్ణించారు. సునీత గారిది అయ్యాక నేను ఫొటోస్ షేర్ చేస్తాను కొన్ని, అవన్నీ మనం సునీత కొత్తపల్లి వాన్ కాలిఫోర్నియా నుంచి విందాం.
ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారు వినాయక శబ్దానికి అర్థం చెబుతూ వినాయక అనగా విగత నాయక అనగా అన్నిటికీ ఆయనే నాయకుడు, కానీ ఆయనకు నాయకులు లేరు. నడిపించేవాడు, శిక్షణ ఇచ్చేవాడు అని కూడా అర్థము. విఘ్నం అనగా కాలస్వరూపము. విఘ్నములకు నాయకుడు నాశకుడు ఆయనే. మరొక పేరు సూర్పకర్ణ అనగా చేట చెవులు కలవాడు. సంపద జ్ఞానము శక్తులకు సంకేతమే ఈ రెండు చెవులు. స్వామి యొక్క 8 మూర్తులు 8 అవతారములుగా ముగ్ధుల పురాణంలో చెప్పబడినవి. అవి వక్రతుండ అవతారము, ఏకదంత మనోహర గజానన లంబోదర వికట విఘ్నరాజ ధూమ్ర వర్ణావతారములు. ఈ అష్టగణపతులు అవతారములు ఒక్కొక్క అవతారము ఒక్కొక్క అసుర సంహారం కోసము స్వామి ధరించిన అవతారములు. వక్రతుండ అవతారము మత్సరాసుడు అనే రాక్షసును సంహరించెను. ఈ అవతారంలో సింహము వాహనము. ఏకదంత అవతారంలో మదాసురును సంహరించెను. ఇక్కడ ఆకు అనగా మూషిక వాహనము. మహోదర అవతారంలో మోహసురును సంహరించెను, మూషిక వాహనము. గజానన అవతారంలో లోభాసురును సంహరించెను, మూషిక వాహనము. లంబోదర అవతారంలో క్రోధాసురును సంహరించెను, మూషిక వాహనము. వికట అవతారంలో కామాసురును సంహరించెను, ఇక్కడ మయూర వాహనము. విఘ్నావతారంలో మమతాసురును సంహరించెను, ఇక్కడ ఆదిశేషువు. ధూమ్రవర్ణ అవతారము అభిమానాసురును సంహరించెను, ఇక్కడ మూషిక వాహనము. నామరూపాలతో ఆగకుండా అర్థం తెలుసుకుంటే అది తత్వం అవుతుంది. ఇప్పుడు ఈ రాక్షసుల పేర్లను వరుసగా చూస్తే మత్స, మద, మోహ, లోభ, క్రోధ, కామ, మమత, అభిమాన అనే 8 మంది అసురులు. వీరు జీవుడిలోని ఆత్మతత్వం తెలియకుండా చేసే అసురులు. గణపతి ఉపాసన చేసే కొద్దీ మనలో ఉన్న ఈ అసురులు నాశనం అవుతూ ఉంటారు. ఇప్పుడు 8 మంది రూపములు అందు ఏ తత్వం ఉన్నదో వివరిస్తున్నారు. ఒకటి వక్రతండ అవతారము. దేహములకు జ్ఞానమును చైతన్యమును ఇచ్చేది ఈయన దేహ బ్రహ్మ. ఏకదంత అవతారము. ఈయన జీవన తత్వం, జీవన చైతన్యం కలిగించేవాడు, దేహి బ్రహ్మ. మనోహర అవతారము. జ్ఞానాన్ని కలిగించేవాడు, జ్ఞాన బ్రహ్మ. గజానన అవతారము. ఈయన సాంఖ్యుల చేత ఉపాసించబడి పారమార్థిక జ్ఞానాన్ని కలిగిస్తాడు, ఈయన తత్వ బ్రహ్మ. లంబోదర అవతారము. ఈయన శక్తి స్వరూపుడు, శక్తి బ్రహ్మ. వికటావతారం. ఈయన సూర్యరూపుడైన బ్రహ్మ, సౌరబ్రహ్మ. విఘ్నరాజ అవతారం. ఈయన జగత్స్థితికి ఏవి అవరోధంలో వాటిని తొలగించే స్థితిని నిలుపువాడు, ఈయన విష్ణు బ్రహ్మ. ఒకే పర ధూమ్రావర్ణ అవతారము. ఇది అభిమానము మమత తొలగించడానికి వచ్చిన అవతారం. ఇది శివబ్రహ్మ. ఒకే పరబ్రహ్మ ఇన్ని విధములుగా దేహ, దేహి, జ్ఞాన, తత్వ, శక్తి, విష్ణు, శివ బ్రహ్మలుగా ఉన్నారు. పంచాయత నాచితం మొత్తం ఇదిలోనే చెప్పబడిందని చెబుతున్నారు. ధూమకేతు అనగా అసురులకు ఆపత్తు సూచించే రూపము. అలాగే కేతువు అనగా జెండా, ధూమము అనగా అగ్ని. అగ్నిని జెండాగా కలవాడు అనగా యజ్ఞాగ్ని రూపుడు అనే మరొక అర్థము. తంత్రశాస్త్రంలోను పురాణాల్లోనూ ఉపాసించే గణపతి 32 అని చెప్తున్నారు. అవి బాలగణపతి, తరుణ, భక్త, వీర, శక్తి, ద్విజ, సిద్ధ, ఉచ్చిస్త, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మి, మహా, విజయ, నృత్త, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్రియక్షర, క్షిప్రప్రసాద, హరిద్ర, ఏకదంత, సృష్టి, ఉద్దండ, రుణమోచన, దుండి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గా, సంకష్టహరణ గణపతులు. శ్రీ గణపతియే క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం అన్ని వేళలా సర్వజనులు మంత్రం చెప్పుకునే మంత్రమని చెప్తున్నారు గురువు గారు. తర్వాత కాశీస్కందంలో, స్కాంద పురాణంలో ప్రధానంగా 56 గణపతుల గురించి చెబుతున్నారు. వీటన్నిటికీ నాయకుడు ఢుండి గణపతి. కాశీక్షేత్రం పంచాయత నక్షత్రం. అది కేశవుడి రూపంలో, ఆదికేశవుడి రూపంలో వరుణానదికి ఒక అంచున నారాయణుడు, మరొక అంచున ఆశీనది దగ్గర సూర్యభగవానుడు లోలాకుడు అనే పేరుతో ఉంటాడు. కాశీక్షేత్రం ధనురాకృతిలో ఉంటుంది. గంగ ధనుస్సుకి నారీవలే ఉంటుంది. ఒక ధనస్సు, ఇక ధనస్సు ధర్మము వాడము. సంధించేవాడు విశ్వనాథుడు. సాక్షాత్తు పరమేశ్వరుడే తన భక్తులను అనుగ్రహించటం కోసం కాశీరూప ధనువును సంధిస్తాడు. అమ్మవారి గురించి ధ్యానించుకోవాలి అంటే కాశీక్షేత్రం కంటే గొప్పది లేదు. కనుకనే కాశీక్షేత్రాన్ని భారతదేశపు ఆధ్యాత్మిక రాజధానిగా భావించవచ్చు. కాశీ యంత్రం అయితే విశ్వనాథుడి బిందువు. గురువుగారు దివోదాసుడు అనే చక్రవర్తి గురించి చెబుతూ, ఒకప్పుడు బ్రహ్మాది దేవతలు ఈయనను పరిపాలించమని అడగగా దానికి ఈయన ఒక్క దేవత కూడా అక్కడ ఉండకూడదని షరతు పెట్టాను. శివుడు దానికి ఒప్పుకొని దేవతలు అందరూ మందల పర్వతం మీదకు వెళ్ళుదిరి. పరమేశ్వరుడు కాశీని అది ఉండలేక తిరిగి రావాలని యోగిని దేవతను, సూర్యభగవాన్ని, గణపతిని పంపించాను. గణపతి ఒక ఆచార్యుడి వల్ల తిరిగి దివోదాసుడి దృష్టి మరల్చాను. ఆ సమయంలో నారాయణుడు బుద్ధ రూపంలో వచ్చి శాస్త్రవిరుద్ధమైన ధర్మాలు చెప్పి అతని మార్గాన్ని మళ్లించి రాజ్యభ్రష్టుని చేశాను. తిరిగి రిపుంజుడు జ్ఞానాన్ని తెచ్చుకుని పశ్చాత్తాపు పొంది కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠ చేసి కైవల్యాన్ని పొందాను. ఇది దివో దాసేశ్వర లింగము. విజయానందంతో ఈశ్వరుడు కాశీకి తిరిగి వచ్చినందున జయీష్టవ్యేశ్వరుడు అనే పేరుతో పరమేశ్వర క్షేత్రం కాశీలో ఇప్పటికీ ఉన్నది. విశ్వనాథుడు తిరిగి రాగానే యోగిని భాను సూర్యభగవానుడు లక్ష్మీనారాయణను సన్మానించాను. కాని మొదట గణపతిని సింహాసనం మీద కూర్చోబెట్టి లాలన చేసి కిరీటం పెట్టి తను స్వయంగా పట్టాభిషేకం చేశాను. ఈయనే దుండి గణపతి. దుండి అనగా చాటించువాడు, ఘోషించువాడు అని అర్థము. తనకు అత్యంత ప్రీతికరమైన వారణాసి సంఘం మళ్లీ లభించింది అని శివుడు స్తుతించి బోనాలకు అభ్యుదుడు కాయించమని ఆవరణ రూపంలో ఇక్కడ ఉంటూ కాశీని కాపాడమని చెప్పాను. కాశీక్షేత్రంలో 7 ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో 8 రూపాలుగా మొత్తం 56 గణపతులు ఉన్నారు. 56 గణపతుల పేర్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఇక్కడ వివరిస్తున్నారు. మొదటి ఆవరణ గంగా సంభేదనంబున కర్కరి వినాయకుడు, కాశీక్షేత్ర దక్షిణమున దుర్గా వినాయకుడు, భీమచండి సమీపమున భీమచండి వినాయకుడు, పశ్చిమమున దేహడి వినాయకుడు, వాయువ్యమున దుండి వినాయకుడు, ఉత్తరమున పాసపాని వినాయకుడు, గంగావరణ సంగమున కర్వ వినాయకుడు, యమతీర్థమున పశ్చిమ విభాగమునందు సిద్ధి వినాయకుడు. వీరు బాహ్యావరణ దేవతలు, ద్వితీయావరణ దేవతలు. గంగా పశ్చిమ తీరమున ఉత్తరాంకు సమీపమున లంబోదర వినాయకుడు, పశ్చిమ తీరమున కొటదంత వినాయకుడు, ప్రాతిభాగున కోస్మాండ వినాయకుడు, ఉద్దండ విఘ్నేశ్వరునకు ఆగ్నేయమున ఉండ వినాయకుడు, పాసపాని విఘ్నేశ్వరునకు దక్షిణమున వికటదంత వినాయకుడు, సర్వ విఘ్నేశ్వరునికి నైరుతి భాగాన రాజపుత్ర వినాయకుడు, గంగా పశ్చిమ తీరమున రాజపుత్ర వినాయకుని వాయువ్య భాగమున ప్రణవ వినాయకుడు, కాలకంఠ వినాయకుడు. తృతీయావరణ దేవతలు. ఉత్తరవాహినికి వియత్ గంగా తీరమున వక్రతుండ వినాయకుడు, కాలకంఠనకు ఈశాన భాగమున కపిసింహ ద్రిపద్ త్రిముఖ వినాయకుడు, కుటదంతునికి ఉదద్భాగమున ఏకదంత వినాయకుడు, కుష్మాండమునకు పూర్వభాగమున పంచాసి వినాయకుడు, ముండ విఘ్నేశ్వరునకు ఆగ్నేయ దిక్కున హేరంబ వినాయకుడు, విక్టదంతునకు యామ్నంబున ఆశా వినాయకుడు, పుత్ర విఘ్నేశ్వరునికి నైరుతి భాగమున వరద వినాయకుడు, ప్రణమ విఘ్నేశ్వరునికి పశ్చిమమున పిలంగిలా తీర్థమున మోదక వినాయకుడు, చతుర్ధావన వినాయకులు. వక్రతుండమున వాయువ్య భాగమున గంగాతీరమున అభయ వినాయకుడు, ఏకదంతునికి కోవేరి దిగ్భాగమున సింహదండ వినాయకుడు, త్రితుండనకు ఈశానమున గోణితాక్ష వినాయకుడు, పంచాశునకు పర్జిషా భాగమున కృష్ణ ప్రసాద వినాయకుడు, హేరమునకు వన్య దిగ్భాగమున చింతామణి వినాయకుడు, విఘ్నరాజునకు అవాగ భాగమున దంతహస్త వినాయకుడు, వరుదనకు యతుధాన విభాగమున పిచండి వినాయకుడు, మోదకప్రియునికి దక్షిణమున దండముండి వినాయకుడు. పంచారుణ దేవతలు. అభయప్రదనకు ఉత్తరమున స్థూలదంత వినాయకుడు, సింహతుండ వినాయకునికి ఉదర్దిగ్భాగమున కలిప్రియ వినాయకుడు, గుణితాక్షునకు ఈశాన భాగమున చతుర్దంత వినాయకుడు, క్షిప్రప్రసాదునికి పూర్వాది భాగమున ద్వితండ వినాయకుడు, చింతామణికి వన్య దిగ్భాగమున జ్యేష్ఠ వినాయకుడు, దంతహస్తునకు దక్షిణ దిగ్భాగమున దక్ష వినాయకుడు, పిచండుల కసర దిగ్భాగమున కాల వినాయకుడు, ఉద్దండ దక్షిణ దిగ్భాగమున నాగ వినాయకుడు. తర్వాత షష్టావరణ దేవతలు. వారణాసి, ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుచేర, కుబేర, ఈశానాది దిగ్భాగమునకు మణికర్ణ, ప్రత్యాస, శిష్ట, యక్ష, గజకర్ణ, చిత్ర, ఘంట, స్థూల, జంగ, మంగళ వినాయకులు. యమతీర్థమునకు ఉత్తరమున మిత్రనాయకుడు. వీరు షష్టావరణ దేవతలు. మోదాది పంచనాయకులు, జ్ఞాన వినాయకుడు, ద్వాదశి నాయకుడు. వీరందరూ సప్తావరణ దేవతలు. 1990 కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ డి మ్యాకీ మెల్విల్ కాశీఖండం మీద పరిశోధన చేసి ఈ దిక్కుల మీద చిత్రాన్ని గీశాను. ప్రొఫెసర్ పిబి సింగ్ సహాయంతో కాశీక్షేత్రంలో పరిశోధనలు చేయగా 12 సూర్యభగవాన్ ఆలయాలు జోడియాక్ని అనుసరించి ఉన్నాయని, 56 గణపతులు కాస్మిక్ ఎనర్జీని తీవ్రంగా పొందగలిగే ప్రదేశాల్లో వారి ఆలయాలు ఉన్నాయని తేలింది. ఈ దేవతాస్థానములను ఆనాడే గుర్తించిన, ఆలయాలను నిర్మించిన భారతీయ మహర్షులకు నమస్కరించుకున్నాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.
సునీత, మనకి సునీత కారణంగా దుండి వినాయకుడిని అక్కడ శాండియాగో నుంచి మన సుధాకర్ మల్లం పుట్టించారు. ఎవరు ఏది మాట్లాడుతుంటే వారి ఫోటోలతో ద్వారా మనకి అలా దర్శనం ఇప్పించడం అనేది మనం చేసుకున్న పుణ్యం అని నేను అనుకుంటున్నా. ఇలా ఒక ఈ రోజు ఈ పర్వదినం నాడు ఆయన 56 వినాయకులు శివుడు ఇచ్చిన పేరు వాటికి అన్నిటికి వారు ఇచ్చారు వివరణ. పైన అది ఎక్కడెక్కడ ఉంది వారు మాట్లాడారు సునీత, ఇదంతా ప్రింటెడ్ ఫామ్ లో కూడా ఉంది. తర్వాత ఉమా తపస్వి గారు, దేవత దేవత యొక్క విశ్లేషణ, మంత్రం, యంత్రం, విగ్రహం, స్వస్తి గణపతి, తర్వాత నృత్య గణపతి, మన మానసిక వేదన ఎలా పోగొడతాడో. తర్వాత గురుగారు అప్పాలు దగ్గర నుంచి కూడా మాట్లాడారు. మరి ఉమా తపస్సు గారు మరి అప్పాలు గురించి కూడా చెప్తారా లేదా విందామా? ఉమా తపస్సు.
శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మనం స్వస్తి గణపతి గురించి తెలుసుకుందాం. ఈయనను స్వస్తిక గణపతి అని కూడా వ్యవహరిస్తారు. శ్రీ స్వస్తి శ్రీ గణేశాయ నమః, ఇది దశాక్షర మహామంత్రము. స్వస్తి అంటే సు అస్తి, మేలు, క్షేమం, ఆశీర్వచనం అని. వేదమునందు బ్రహ్మణస్పతి, బృహస్పతి, గణపతి అనే పేర్లు ఉన్నాయి. బృహస్పతి అనగా వేదవాక్కులకు పతి అని, బ్రహ్మణస్పతి అంటే యజ్ఞ వైదిక కర్మ మంత్రములకు పతి అయిన ఆ స్వామి. ఆ దేవగణ ఆదిత్య గణములతో కూడిన బృహస్పతి మనల్ని మనకు స్వస్తినిచ్చుగాక. మన ఉపాసనలో మంత్రము, యంత్రము, దేవతా విగ్రహం అని మూడు భాగాలుగా ఉంది. మంత్రం దేవత యొక్క శబ్దరూపం, యంత్రం రేఖారూపం, ఇక విగ్రహం స్థూల రూపం. యంత్రం విశ్వచైతన్య శక్తి యొక్క జియోమెట్రికల్ రిప్రజెంటేషన్. స్వస్తిక్ అనేది చిహ్నం లేదా యంత్రం, దానిని నాలుగుగా వ్రాసి పొడిగిస్తారు. కేరళలో స్వస్తిక పద్మం లిఖిస్తారు. భగవత్ శక్తిని పొందడానికి సనాతన భారతీయ ఋషులు అనేక యంత్ర ధాతు జ్ఞానాన్ని మనకి అందించారు. స్వస్తిక్ చతుర్ముఖుడైన గణపతిని తెలియజేస్తుంది. గణపతి తాపిని ఉపనిషత్తులో ప్రణవం గురించి ఇలా తెలుపబడింది, చతుష్పాత్ ప్రణవ అని. అకార, ఉకార, మకార తురియాలు కలిస్తే ప్రణవం. అంటే ఈ విశ్వం త్రిగుణాలు మరియు త్రిగుణాతీతంగా మొత్తం నాలుగుగా, మరియు త్రి అవస్థలు మరియు అవస్థాత్రీతంగా అంటే నాలుగుగా ఉంటుంది. ఇదే ప్రపంచసారం, దీనికి రూపమే స్వస్తిక్. ఇది మన ఇంటి గుమ్మాల్లో, దేవతా మందిరాల్లో లిఖించడం శ్రేష్టమని గురువుగారు చెప్పారు. ఇక గణేశుడు ఆనంద స్వరూపుడు, ఆనందాత్మ గణేశోయం అని అంటారు. ఆయన నిత్య ఆనంద స్వరూపుడు కనుక నాట్యం చేస్తూ ఉంటాడు. ఆయనే శ్రీ నృత్య గణేశుడు. ఇంట్లో నృత్య గణపతి, నటరాజు విగ్రహాలు ఉంటే ఆనంద ప్రదాయకాలు. ఈయననే నర్తన గణేశుడు అని కూడా అంటారు. ఆయనను ఒకసారి ధ్యానిద్దాం. పాసాం కుసాపూప కుటారదంత చంచత్కర క్లుప్త వరాంగులీకం పీత ప్రభం కల్పతరోరతస్థం భజామి శ్రీ నృత్య పదం గణేశం. పాసము, అంకుశము, అపూపాలు అంటే అప్పాలు, కటారము ధరించిన స్వామి ఒక పాదం ఎత్తి కల్పవృక్షం క్రింద నృత్యం చేస్తూ దర్శనమిస్తాడట. త్యాగరాజు ఆనందంతో ఉన్న గణపతిని శ్రీ గణపతిని సేవింపరారే అని కీర్తించారు. పరమేశ్వరుడు నటరాజుగా నాట్యం ఆడుతున్నప్పుడు ఆ సభలో అంతటి ఆనందంతో నర్తించాడు గణేశుడు. ఆయనకు సాక్షాత్ లక్ష్మీదేవియే మువ్వల పట్టీలు, కేయూరాలు ఇచ్చిందిట. కర్ణాటక, గోదావరి జిల్లాల్లో గణపతిని శబ్దరూపంగా ఆరాధించే పద్ధతి ఉంది. దానిని నృత్య గణపతి శబ్దం అంటారు. అందులో స్వామిని ఇలా వర్ణిస్తారు. ఎర్రని శరీర ఛాయతో మణులతో కూడిన పణులను ధరించిన స్వామి, బాలార్క తేజస్సుతో మదజలం చుట్టూ తుమ్మెదలు తిరుగుతున్న స్వామి నాట్యం చేస్తూ ఉంటాడుట. బాలార్క కోటి జ్యుతిమ ప్రమేయం బాలేందురేక కలితోత్తమాంగం ప్రవద్విరేఫా వృతగండ భాగం భజే భవానీ తనయం గణేశం. లంబోదరవర కుంజావస్థిత కుంకుమవర్ణధరం శ్వేతస శృంగం పీన సుహస్తం ప్రీతి సఫల ఫలం నాగత్రయవర నాగావిభూషణ నానా గణపతితం తత్తం నానా గణపతితం తత్తం నానా గణపతితం. ఆయనే అక్షర గణపతి. ఆయనే సంగీతానికి, సాహిత్యానికి కూడా అధిపతి. ఆయన రసజ్ఞుడు, ఆనందంగా తల ఆడిస్తూ వింటాడు. అష్టాదశ పురాణ విద్యలను వ్యాసుడు రచించిన లక్ష శ్లోకాల భాగవతాన్ని గణపతియే వ్రాశాడు. అంటే ఆయన శాస్త్ర, పురాణ, నాట్య, సంగీత శాస్త్రాలకు అధిపతి. ఒకసారి అక్బర్ తాన్సేన్ కలిసి వారి గురువుగారు అయిన హరిదాస్ గారిని కలవదలిచి బృందావనానికి వెళ్లి ఆయన గానం విని పరవశులైనారు. హరిదాస్ గారు తన్మయత్వ నాదానికి సాక్షాత్ ఆ రాధాకృష్ణులే వారి ఒడిలో ఆడి శిలలుగా మారి బాంకీ విహారి ఆలయంగా ఏర్పడింది. అంతటి నాదయోగులు వారు. బ్రహ్మవైవర్త పురాణం నందు కృష్ణస్వరూపమే గణపతి అని గణపతి ఖండం నందు చెప్పబడెను. తాన్సేన్ ఎంతో గణపతి ఉపాసనతో గణపతి తాళ్లనే 21 మాత్రల తాళం తయారు చేశారు. మరి స్వామి ఏకవంశతి ప్రియుడు కదా, ఆయన సర్వ కళలకు అధిపతి. అందుకే వేదం ఆయనని గణానాంత్వాం గణపతిగుం అని వర్ణించింది. అటువంటి గణాలలో గణపతిగా, నిధులలో నిధిపతిగా, ప్రియమైన వాటిల్లో ప్రియపతిగా దర్శనమిస్తున్న స్వామికి నమస్కరిస్తూ స్వస్తి.
ఉమాతపస్సు గారు, తర్వాత వారి భర్త గారు శ్రీనివాస్ గారు మన తెలుగు గణపతి గురించి మాట్లాడతారు. ప్రతి తెలుగు ఇంట
తెలుగు భాష నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ ఈ పద్యం నేర్చుకోవాలి, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది అని గురువు గారు చెప్పారు. శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఆ పద్యం ఎక్కడి నుంచో మొత్తానికి పట్టుకున్నారు, వారి వాళ్ళ చెప్తారని అనుకుంటున్నాను. తర్వాత ఆ అందమైన మధురమైన తెలుగు గణపతిని తెలుసుకుంటూ, ఆ తర్వాత గుంజీలు అనేది అసలు ఎలా ప్రాచుర్యంలోకి వస్తుంది అని ఒక చాలా ఆసక్తికరమైన కథ, తర్వాత ఘనుడి కథ, ఇవన్నీ శ్రీనివాస్ గారు మనకి చెప్తారు, విందాం మరి.
శ్రీమాత్రే నమః. గురువుగారు ఈ మన గణపతి పూజా విధానంలో ముఖ్యమైన యోగ శాస్త్రాలు, తత్వశాస్త్రాలు, విజ్ఞానాలు చాలా పొందబడుచున్నాయని చెప్పారు. యోగ శాస్త్రంలో ఉన్న షట్చక్ర జ్ఞానము, మూలాధార పృథ్వీతత్వమైన అధిపతి గణపతి అని చెప్పి, ఆ తర్వాత గణపతి పూజ చేసేందుకు మనం చేసే గణపతి పూజలో పృథ్వీతత్వమైన గణపతిని జలతత్వంలో కలపడం అనే నిమజ్జనం ప్రక్రియగా మనకి వచ్చిన విధానం అని చెప్పి గురువు గారు చెప్పారు. విగ్రహం, మనం హిందువులు కేవలం విగ్రహాలను పూజ చేసే మనుషులు కారు, విగ్రహంలో ఉన్న విశేషంగా గ్రహించబడే శక్తిని మనం ఉపాసన చేసి, ధ్యానం చేసి, ఆ ధ్యానాన్ని ఆవాహనం చేసి, ఆ తర్వాత ఉద్వాసం చేసుకుని మన పూజించిన మంత్రాన్ని మళ్ళీ మన హృదయస్థానంలో పొందపడుస్తున్నాం అన్న మౌలికమైన పద్ధతి గురువు గారు మనకు చాలా వివరంగా చెప్పారు. ఆ తర్వాత మనకి కేవలం ఈ గణపతి పూజకు కావాల్సిన భక్తి అనేది భావన అందరికీ రాదని, ఆ భావన పొందడం చాలా కష్టమని, భగవాన్ని పొందేంత భావనాశక్తి మనకు పొందడం చాలా కష్టం అని కూడా వివరించారు. అన్నమయ్య పొడగంటమయ్య నేను పురుషోత్తమ అని రాసినా అంత భావనాశక్తి మనకు ఉండదు కాబట్టి ఆ భావన మనకి బలపడేందుకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగులో అచ్చ తెలుగులో అర్థమయ్యే పద్యాలు నాలుగు గణపతి భావాన్ని మనకు ఎట్టిపడేందుకు చెప్పారు. ఆ అందరింట్లో ఇందాక విజయ గారు చెప్పినట్టు ఆ పద్యాలు అందరూ కంఠస్థం చేసి పడడం చాలా ముఖ్యం. అందులో మొదటి పద్యము, ఈ ఎలుక గుర్రము మీద నీరేడు భువనాలు పరువెత్తి వచ్చిన పండికాడు, ముల్లో ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మొలరించే పెద్ద కొడుకు, నల్ల మామాయనుచు నారాయణుని పర్యాచకాలాడు మేనల్ల కుర్ర, వడగ గుబ్బలి రాజవారి బిడ్డ భవాని నూరేండ్లు నోచిన నోము పంట, అమరులందు అగ్రతాంబూలం మందు వేంటి ఆరు మోముల జగజెట్టి అన్నగారు, విఘ్నదేవుడి వాహ్యాలి వెడలి వచ్చి ఆంధ్ర విద్యార్థి లెమ్ము జోహారులుడుగా. రెండవ పద్యం, చెలకమ్ముగా దిద్ది తీర్చిన పూజాబిలి రేఖ లేవెన్నెలగాయ, చిరుబజ్జ జీరాడు చిలికొచ్చుల చెంగు మురిపెంపులు ముద్దు గొనక, జలతారు పుష్పకుచ్చుల పల్లెవాటుతో త్రాసుగంజముల దోబూచులాడ, కొలిచి 33 కోట్ల దేవతలపై చల్లని చూపులు విరివిల్లి గౌరి కుమారుడు, కొలువ సింగారమయ్యే జాగు చేసినచో లేచి సాగునేమో, తమ్ముడా రమ్ము స్వామి పాదములు కడుగ చెల్లెలా తెమ్ము పువ్వుల పళ్ళెరము, కొలుచువారల ముంగు బంగారము పిలుచువారకెల్ల ప్రియసకుండు, సేవించు వారికి చేతి చింతామణి భావించు వారికి పట్టుకొమ్మ, దాసోహమను వారి దగ్గర చుట్టము దోషిలొగ్గిన వారి తోడునీడ, ఆశ్రయించిన వారికి ఆనంద మందారము అర్థించు వారికి అమృతలహరి, జాలిపేగుల వాడు లోకాలి గాదుదేవుడే మన భారతీదేవి కొడుకు, చిట్టెలుక నెక్కి నేడు విచ్చేసినాడు అక్కరో అర్ఘ్యపాత్రలు అందుకొనరే. గురువు గారు ఇక్కడ దేవుళ్ళకి తెలుగు భాష చాలా ఇష్టము, మనం దాన్ని కాపాడాలి అని ఆర్తి చాలా స్పష్టం చేశారు. మనం కూడా తెలుగుని చాలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఉద్దేశం. ఆ తర్వాత క్షిప్ర గణపతి అనే దానిలోకి వచ్చారు. అక్కడ గురువు గారు చెప్పినట్టు గణపతికి ఎలాంటి కోరికలు ఉండవు, చాలా అతి తక్కువ శ్రమ వల్లే ఆయన ఆనందించడం అవుతాడు, మనకి వరాలు ప్రసాదిస్తాడు అని. ఇంకొక పద్యం ఉంది, ఇది లడ్డు జిలేబీ హల్వాలు ఎక్కర లేదు బియ్యపుండ్రాలకే చేయిచాచువాడు, వలిపంపు పట్టు పువ్వులు వలపే లేదు పసుపు గోచీకే సంబరాలు పడను, ముడుపు మూటలు పెట్టుబడి అక్కర లేదు పొట్టి గ్రుంజిళ్ళకే పొంగిపోను, కల్కితురాయికే తగాదా లేడు గరిక పూజకు తలకాయి నొప్పు, పంచకళ్యానికై అలకపాన్పు లేదు ఎలుక తత్తడికే భుజాలెగురు వేయచ్చు, పంచభక్షాలకు మొండిపట్టు లేదు పచ్చి వడపప్పే తిను వట్టి పిచ్చి తండ్రి. ఇక్కడ గురువు గారు గుంజల కథ చాలా స్పష్టం చేశారు మనకి, చాలా గమ్మత్తైన కథ ఇది. ఒకసారి నారాయణుడు పరమేశ్వరుని దర్శించడానికి కైలాసం వచ్చినప్పుడు తోటలో గణపతి కుమారస్వామి ఆడుకుంటున్నారు, వారిని పలకరించి విష్ణు లోపలికి వెళ్ళి ఎక్కువ మాట్లాడలేకపోయేసరికి గణపతికి వాళ్ళ మామగారైన విష్ణువుని ఆట పట్టిద్దాం అనిపించింది. మళ్ళీ విష్ణువు తిరిగి బయటకు వచ్చినప్పుడు గణపతిని చూసి పలకరించగా, మామా నీ చేతిలో ఉన్న మెరిసే వస్తువు ఏది అని అడగగా, అది సుదర్శన చక్రం అని పలికారు. ఒకసారి చూస్తాను ఇవ్వమనగా తీసుకుని నోట్లో వేసుకున్నాడు. నేను నీకు ఈ సుదర్శన చక్రం ఇవ్వాలంటే మీరు నీ నాలుగు చేతులతో గుంజులు తీస్తే నాకు చూడాలని ఉంది, ముచ్చట పడగవాలి ఉంది, ఒకసారి చేస్తారా అన్నాడు. తనకి హాస్యప్రియుడైన గణపతి కోరిన కోరిక విష్ణువుకి అర్థమై నాలుగు చేతులతో గుంజులు తీసేసరికి గణపతికి ఆనందంలో ఆ గుంజులు చేసే ప్రీతి వల్ల దుర్భిక్కర్ణి అనే పదం కూడా చెప్పారు గురుగారు. ఇక్కడ ఆనందంలో ఆయనకి ఆ చక్రం బయటకు వచ్చింది, అది తీసుకుని విష్ణు వెళ్ళిపోయారు. ఇది ఒక చమత్కార కథగా చెప్పారు. ఇందులో సంకేతాలు చాలా ఉన్నాయి, మనం కథగా చూడకుండా ఇందులో సంకేత అర్థాలు కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఈ తర్వాత వరద గణపతి వ్రతం అని చెప్పి మనం శ్రావణ శుద్ధ చవితి నుండి నెల రోజుల పాటు చేయవచ్చు అని అదొక మనకి ఆయన కూడా వివరించారు. తర్వాత గణపతి భక్తుల్లో ముఖ్యమైన ముద్గలుడు చరిత్ర ఒకరు చెప్పారు మనకి. ఈయన పృషుండి మహర్షి అని, ఆయన కూడా వీళ్ళిద్దరిలో ప్రథమలు, వీళ్ళు గానపత్యాల్లో ప్రధాన మహర్షులు. ఒకసారి ముద్గలుడితో సమానమైన భక్తులు లేడని, ఆ ఒకరోజు కిరాతకుడు అయిన కైవర్తకుడు అని ఒక మనిషి ఉండేవాడు. ఇతను ఇచ్చానుసారం హింస వృత్తిలో ఉండేవాడు. అడవిలో పడి తిరుగుతూ ఒక క్షేత్రానికి చేరుకున్నాడు. ఆ క్షేత్రం దగ్గర ముద్గలుడు అని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. అది కహరా నది తీరం, అది బ్రహ్మకమండల తీర్థం అని కూడా పురాణాలు చెప్తున్నాయి. ఆ నదిలో స్నానం చేసి ఆకలి వేసిన వాడే అడవిలోకి వచ్చి చూడగా ఇక్కడ ముద్గలుడు మహర్షి కనిపించాడు. కత్తి చూపించి అతని దగ్గరున్న సంపదలు ఏమన్నా అడగమనగా ముద్గలుడు కళ్ళు తెరిచి చూడగా ఆయనకి అతని కళ్ళలో జ్యోతి జ్ఞానం వల్ల ఇతనికి అజ్ఞానం అంతా పటాపంచలయ్యి కత్తి కింద పడివేసి ఆయన శరమని కోరారు. అప్పుడు ముద్గలుడు, నువ్వు గణేష్ తీర్థంలో స్నానం చేసిన కారణం వల్ల, నన్ను ధ్యానంలో చూసిన దాని వల్ల ఈ రెండు కారణాలు వృధా కావు. సత్కర్మ ఏ పాటు చేసినా మనకి తరింపజేసే శక్తి కలదు. నీ అజ్ఞానం పోయి నీకు జ్ఞానం వచ్చేందుకు నేను నీకు ఒక మంత్ర దీక్ష ఇస్తాను అని చెప్పి ఆయనకి శ్రీ గణేశాయ నమః అనే మంత్ర దీక్ష ఇచ్చి దాన్ని తపస్సుగా అక్కడే అనుష్ఠించమన్నారు. అలా ముద్గలుడు అతనికి ఇచ్చిన కిరాతకుడికి ఇచ్చిన ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండి మళ్ళీ నేను కొన్నాళ్ళకి వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు అయ్యే తపస్సు చేస్తూ ఉండగా మళ్ళీ ముద్గలుడు వెనక్కి తిరిగి సమాధి దగ్గర చేరుకున్నారు. అహోరాత్రాలు తపస్సు చేసి తన భక్తుడు తన శిష్యుడు చేసిన దానికి ముద్గలుడు మెచ్చి ఆనందించిన వాడే మురిసిపోయి తనకి మోదుక చేసి ఆ తర్వాత తన శాంభవి ముద్ర అనే ఒక యోగ శాస్త్రంలో ముద్ర చూపించి తన భ్రూముద్రం దగ్గర వేలు పెట్టి చూడగా అతనికి శృండము అనే తొండం ఏర్పడింది. ఆ శృండం ఏర్పడడం వల్ల కారణంగా అతనికి భృషుండ మహర్షి అనే నామకరణం చేసి అతని వల్ల చాలా గానపత్యంలో ముఖ్యమైన విధానాలన్నీ అతని వల్ల ప్రాచుర్యంలోకి రావాలని ఆదేశించి అతనికి అలా చేశారు. ఇది ముద్గలుడు భృషుండ చరిత్ర. ఇలా ఇంకొక ముఖ్యమైన మహర్షి కపిల మహర్షి. ఇతను కపిల మహర్షి మన పేరు మనకి గణపతి ఆరాధనలో కూడా కనిపిస్తుంది, కపిలో గజకర్ణిక అనే ఆరాధనలో కూడా. ఒకసారి అభిజిత్ అనే మహారాజు, అతని భార్య సత్యశీల సంతానార్థులై అరణ్యానికి వెళ్ళారు. అక్కడ వైశంపాయన మహర్షిని కనిపించి అతనికి వాళ్ళ ఆయనకి వీళ్ళ సంతానాలని బాధను తెలపగా ఆయన ఉపాసన పద్ధతి తెలిపారు. అలా నదీ స్నానానికి వెళ్ళగా ఆ నదిలో బ్రహ్మ తేజస్సు కారణంగా సత్యశీలకు ఘనుడు అనే పుత్రుడు చాలా అమితమైన తేజస్సుతో పుట్టాడు. బాల్యంలోని అతి పరాక్రమం చూసిన అతను వయసు రీత్యా పెరుగుతుండగా అతనికి చాలా అహంకారం కూడా మారింది. ఆయనకున్న ఆ పరాక్రమం అహంకారంగా మారింది. అహంకారంగా మారి మొత్తం భూమండలం అంతా ఆయన అజేయత్వం ప్రకటించి మరి స్వర్గంలోకం మీద దాడికి వెళ్ళాడు. స్వర్గలోకంలో దాడికి వెళ్ళి ఇంద్రుడి గుర్రమైన వచ్చేశ్రవాన్ని తను స్వాధీనపరుచుకున్నాడు. ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడు తన యుద్ధాన్ని ఓటమి తెలపగానే, నాకు నీ ఇంద్ర పదవి వద్దు, నాకు నీ ఇంద్రరాజ్యం వద్దు, నేను ఇంద్రుని ఓడించాను అనే అహంకారం అతని దగ్గర కూడా చూపించి మళ్ళీ వెనక్కు వచ్చి ప్రసాద భావన ఉంటే గానీ అహంకారం రాదు, సో ప్రసాద భావన కూడా ఉండకూడదు, ఆ రెండు వేరే వేరే అని చెప్పి గురువుగారు అక్కడ మనకి ముఖ్యమైన పాత్ర కూడా చెప్పారు. ఆ తర్వాత ఇతను అటు పిమ్మట అలా అన్ని ఆశ్రమాలు తిరుగుతూ ఒకసారి అడవి తీర్థంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. కపిల మహర్షి ఆశ్రమం దగ్గర చేరుకున్న ఆ తర్వాత అతను చేసిన విషయాలన్నీ గాయత్రి గారి తర్వాత వివరిస్తారు. శ్రీమాత్రేనమ్మ.
థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ పద్యాలు ఏమో మీరు చెప్పారు,
సృజన గారు ఇప్పుడే పోస్ట్ చేయడం చూసాను, ఎవరికైనా కావాలంటే అది తప్పకుండా ప్రింట్అవుట్ చేయండి తీసుకోండి. ఇప్పుడు గాయత్రి గారు కపిల మహాముని ఆశ్రమంలో జరిగిన కథ చెప్తారు, తర్వాత వారు మాట్లాడాక నాకు పర్సనల్ టేక్అవే పాయింట్ నేను చెప్తాను. గాయత్రి గారు
అందరికి నమస్కారం అండి. కపిల ముని గణుడు వచ్చిన వార్త విని వారందరినీ తమ ఆశ్రమానికి ఆహ్వానించి తన దగ్గర ఉన్న చింతామణి అనే మణిమహిమతో అందరికీ ఉచితమైన రాజభోజనం పెట్టారు. కపిల ముని దగ్గర ఉన్న చింతామణి మహిమ గురించి తెలిసి గణుడు కపిలుడితో ఆ మణి కపిలుడి కన్నా రాజైన తన దగ్గర ఉండాలని అంటాడు. అప్పుడు వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మనందరికీ చక్కని సందేశం తెలియజేస్తుంది అని గురువు గారు వివరించారు. ముందుగా గణుడు కపిలుడితో ఈ మహిమ కల మణితో కష్టపడకుండా రోజు మంచి భోజనం తింటున్నారన్నమాట అన్నాడు. దానికి సమాధానంగా కపిలుడు ఇలా చెప్పారు, ఎవరి ధర్మానికి ఉచితమైన భోజనం వారు తినాలి. తన ముని ధర్మం ప్రకారం తాను కందమూలాలే తింటానని, అలాగే తన గృహస్థ ధర్మం ప్రకారం వచ్చిన అతిథులకు వారికి తగ్గ భోజనం పెడతానని చెప్పారు. యజ్ఞాలు యాగాలు తపస్సు చేసి లోకాలకి మంచి కలిగేటట్లు చూడటం తమ మునుల ధర్మమని, ఆ తపస్సులకి యజ్ఞాలకి భంగం కలగకుండా రక్షణ కలిగించడం దేవతల రాజుల ధర్మం అని చెప్పారు. తమకు కావాల్సిన ధార్మికమైన కోరికలు తీరడానికి చింతామణి లాంటి మహిమ కలవాటిని దేవతలు మాకు అనుగ్రహిస్తూ ఉంటారని కూడా చెప్పారు. అప్పుడు గణుడు తాను రాజునని, ప్రజల కోసం వారు క్షేమంగా ఉండటానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కనుక ఆ మణి తన దగ్గర ఉంటే తన ప్రజలకు కావాల్సినవన్నీ అమర్చి వారు ఆనందంగా ఉండేటట్లు చేయవచ్చు కదా అని అనగా దానికి కపిలుడు ఇలా అన్నారు, ఎవరైనా శ్రమతో సంపాదించిన ధనంతోనే వారి అవసరాలు తీర్చుకోవాలి, అంతేకాని మహిమలతో కాదు. ప్రజలు ధార్మికంగా సక్రమంగా సంపాదించుకోవాలి, అలాగే రాజు కూడా ధార్మికంగా సక్రమంగా ప్రజల నుంచి వచ్చిన ధనాన్ని ఆ ప్రజల కోసం వినియోగించాలి. అదీకాక చింతామణి మనకి ఏది కావాలంటే అది ఇస్తున్నందుకు గాను తిరిగి మనం కూడా దానికి కావాల్సింది సమర్పించుకోవాలి. చింతామణికి తమ తపోశక్తిని ధారపోస్తున్నామని చెప్పారు. ఆ మణి గాని నువ్వు తీసుకుపోతే దానికి తపస్సు ధారపోయలేవు, కనుక కొంతకాలం అయిన తర్వాత ఈ మణి తన మహిమని కోల్పోయి కావలసినవి ఇవ్వడం ఆగిపోతుంది. అప్పుడు ప్రజలు వారికి కావలసినవి లభించక శ్రమ పడటం ఇష్టం లేక రాజుపై తిరుగుబాటు చేస్తారు అని హెచ్చరించారు. తపోజీవులు తపస్సుతో సంపాదించేది వేరు, రాజ్యం నడిపించవలసిన పద్ధతి వేరు అంటూ అన్ని విధాలుగా స్వధర్మం అంటే ఏమిటో చెప్పారు. అయినా కపిలుని మాటలు పట్టించుకోకుండా దృఢంకారంతో గణుడు కపిలుడి వద్ద ఉన్న చింతామణి హారాన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. అలా అహంకారంతో మణిని తీసుకుని పోతున్న గణుడిని చూపిస్తూ కపిలుడు తన శిష్యులతో, వీడిని ఓడించేవాడు ప్రస్తుతం దేవతల్లో లేకపోయినా వీడిని మట్టుబెట్టడానికి భవిష్యత్తులో ఒక మహానుభావుడు తప్పకుండా వస్తాడు అన్నాడు. అది విన్న గణుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అలా జరిగిన తర్వాత ఒకనాడు కపిలుడు ఎప్పట్లాగే అగ్నిహోత్రం దగ్గర అమ్మవారిని ధ్యానిస్తూ ఉండగా ఆయన కొలిచే అమ్మవారు తేజో రూపంతో ప్రత్యక్షమైంది. ఆ తల్లిని చూస్తూ, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని భక్తితో స్తుతించారు. అప్పుడు అమ్మవారు కపిలుడిని దీవిస్తూ గణపతి మహామంత్రమైన వరసిద్ధి వినాయక మంత్రాన్ని ఉపదేశించింది. కపిలుడు ఆ మహాగణపతి మంత్రాన్ని శ్రద్ధగా పద్ధతి ప్రకారం అగ్నిహోత్రం దగ్గర ఆహుతి ఇస్తూ జరిపించారు. శరీరానికి ఆహారం నోటి ద్వారా ఎలా పంపిస్తామో అలాగే దేవతలకి మనం సమర్పించేవి అగ్నిహోత్రం ద్వారా చేరుతాయి అని గురువు గారు చెప్పారు. అలాగే మనం కొలిచే దేవతని మనం పూజించే విగ్రహంలో కానీ కలశంలో కానీ అగ్నిహోత్రంలో కానీ ఉన్నట్లుగా తలుస్తూ పూజించాలి. అమ్మవారు ఉపదేశించిన ధ్యాన శ్లోకంలో ఉన్న మూర్తి అయిన సిద్ధి వినాయక మూర్తి ఎర్రని కాంతులతో చతుర్భుజములతో పలసువు కమలం వరద అభయ హస్తాలతో పట్టుకుని ప్రకాశిస్తూ కపిలుడు ధ్యానిస్తున్న అగ్నిహోత్రం ద్వారా ఆవిర్భవించాడు. ఆ స్వామి తన భార్యలైన సిద్ధి బుద్ధుల సమేతంగా దర్శనమిచ్చాడు. అలా గణపతి కపిలాచార్యని తన తండ్రిలా భావిస్తూ ఆశ్రమంలో అందరు ఋషులతో కలిసి వేదగోష్ఠి ధర్మ చర్చలు జరుపుతూ సంచరిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక రోజు గణుడికి ఒక కల వచ్చింది. అందులో అతడికి కపిలాచార్యుని ఆశ్రమంలో ఏనుగు ముఖంతో ఉన్నవాడు ఒకడు వచ్చినట్లు, అతడు గణుడిని అతని పరివారాన్ని భస్మీపట్లం చేసినట్లు కనిపించింది. ఆ కల గురించి తన మంత్రులతో తన కొడుకులైన విశ్వజిత్తు మొదలైన వారితో చర్చిస్తుండగా వారు ఆ కళని పట్టించుకోకర్లేదు అన్నారు. కానీ అతని తండ్రి అభిజిత్ మాత్రము అతనికి హితవు చెప్పాలని, ఈ లోకంలో దేవతల ద్విజుల గోవుల సంపదల్ని ఆక్రమించుకున్న వాళ్ళు బాగుపడరు, దెబ్బతింటారు, కనుక ఆ మణిని కపిలుడికి తిరిగి ఇచ్చేయడమే క్షేమమని సలహా ఇచ్చాడు. తన తండ్రి సలహా లెక్క చేయకుండా గణుడు కపిలుని ఆశ్రమానికి ఆ ఏనుగు ముఖం వాణ్ణి చూడటానికి వెళ్ళాడు. అక్కడ గణపతిని చూసి గణుడు గణపతితో యుద్ధానికి దిగాడు. అప్పుడు గణపతి భార్యలు సిద్ధి బుద్ధిలు గణుడి సైన్యంతో యుద్ధం చేశారు. వారి దివ్య శరీరాల నుంచి అనేకులైన దివ్య సేనలు ఆవిర్భవించి గణుడి సైన్యాన్ని మట్టుబెట్టారు. గణుడి కుమారులైన సులభుడు సులపాండులని సిద్ధి బుద్ధి పుత్రులైన క్షేముడు లాభుడు సంహరించారు. ఇక మిగిలిన గణుడిని గణపతి అవలీలగా సంహరించి అతనికి వీరస్వర్గం ప్రసాదించారు. అప్పుడు గణుడి తండ్రి వచ్చి కపిలుడికి గణుడి తెచ్చిన చింతామణిని తిరిగి ఇచ్చేశాడు. అది తీసుకున్న కపిలుడు గణపతితో, స్వామి, ఇలాంటి మణుల కన్నా భక్త చింతామణివైన నీవు ఉంటే చాలు అని ఆ మణిని గణపతి మెడలో అలంకరించి ప్రార్థన చేశారు. ఇది చింతామణి గణపతి వృత్తాంతం. ఈ చింతామణి గణపతి మంత్రం జపించిన, ఈ కథ విన్న, కోరుకున్న కోరికలన్నీ నెరవేరి అభీష్ట సిద్ధి లభిస్తుంది అని వ్యాస భగవానుడు చెప్పారు. ఇక ఈ కథ వెనుక అసలు అర్థం అంతరార్థం గురువు గారు మనకి వివరించారు. గణపతి భార్యలు సిద్ధి బుద్ధి, కొడుకులు క్షేముడు లాభుడు. దీని అర్థం యజ్ఞస్వరూపుడు గణపతి. ఆ గణపతి కృప వల్ల మనకి లభించేది జ్ఞానం. ఈ బుద్ధి సిద్ధి రెండు ఇవ్వగలిగే యజ్ఞస్వరూపుడైన భగవంతుడు గణపతి. సిద్ధి బుద్ధి వల్ల మనకు కలిగేవి లాభము క్షేమము. లేనిది రావడం లాభం, ఉన్నది పదిలంగా ఉండటం క్షేమం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే. క్షేమం లాభం సిద్ధి బుద్ధి అందరికీ కావాలి. ఒకవైపు సిద్ధి శ్రీ సూక్త అధిదేవత, మరొక వైపు బుద్ధి మేధాసూక్త అధిదేవత, మధ్యలో బ్రహ్మణస్పతి సిద్ధి వినాయకుడు. ఇది సంపూర్ణ యజ్ఞతత్వం అయిన స్వస్తిక గణపతి. భగవంతుడి నుంచి విడదీయలేని శక్తులు వారి భార్యలు. వారి అనుగ్రహంతో వచ్చేవారు పుత్రులు. కనుక సిద్ధి బుద్ధిలు గణపతి పత్నులుగాను, క్షేమం లాభం వారి పుత్రులుగాను భావించాలి. ఇవన్నీ ఇచ్చినవాడు చింతామణి గణపతి. భక్తితో చింతన చేసిన వారికి వారిని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఆయన. ఈ గణపతి మరో పేరు రత్నగర్భ గణపతి. ఈయన స్వరూపం పాశము, అంకుశము, అభయహస్తము, వరదహస్తము, దంతము, లడ్డుకము, కపాలము, అక్షమాల, ఖడ్గము, కుంభము మొదలైన ధరించిన దివ్యమంగళమూర్తి రత్నగర్భ గణపతి. ఆయనే మన చింతలు తీర్చే చింతామణి గణపతి. ఆయనని మనము సదా స్మరించుకుందాం.
గాయత్రి గారు,
హలో.
వినిపించండి. థ్యాంక్ యూ. ఇంకా చెప్తున్నారేమో కింద గాయత్రి గారు ఇన్డెప్త్ అంతా చెప్తారని మళ్ళీ అని చెప్పకుండా నాకు గురుగారు ఒక చిన్న కథ పెట్ట కథలాగా ఇందులో ఇంకా మనకి నొక్కి వకాణించడానికి అంటూ గాంధారి కథ చెప్పారు. అది నాకు చాలా నచ్చింది పర్సనల్ గా. యదువంశం నాశనం అవ్వాలి అని కృష్ణుడితో గాంధారంగానే శ్రీకృష్ణ పరమాత్మ అది తపస్సు అనవసరంగా ఖర్చు అయిపోయింది అని కృష్ణుడు శ్రీకృష్ణుడు చెప్పారు. నిగ్రహంగా ఉండాలి, మాటలు తూలకూడదు. అది మనం మన ఆధ్యాత్మిక సాధనలో ఉంటూ అనవసరంగా మన తపస్సును ఖర్చు పెట్టుకోకూడదు, నిగ్రహంగా ఉండాలి, మాట తొలకుండా. అది ఎందుకో అది నాకు చాలా నచ్చింది. సో తర్వాత స్పీకర్ అయిన సాయి వారనాథ్ గారు భావన అభివృద్ధి చేసుకోవాలి. ఆ భావన కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేష్ నిర్భిన్న విఘ్నయంత్ర పరిశుద్ధ, అది ఒకటి. తర్వాత బీజాపూర గదేక్షు కార్ముకరిజా చక్రాబ్జ పాసోత్పల వ్రీహ్యగ్ర స్వేష్ణ రత్నకలస ప్రోద్యత్కరాంబోరుహ ధ్యేయో వల్లభయ స్వపద్మకరయ శ్లిష్టోజ్వల భూషయో విశ్వోత్పత్తి విపత్తి సంస్థితరో విఘ్నేశ ఇష్టార్థ. ఈ మహత్తరమైన గణపతి మంత్రానికి భాష్యం మహాగణపతి స్వరూపం సాయి వారనాథ్ గారి ద్వారా తెలుసుకుందాం.
అందరికీ నమస్కారం. అంతరాయతిమిదోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నదం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. ఏమండి, మనం గురుభ్యో నమః స్కూల్లో జాయిన్ అయ్యాం కదా, రేపు మురళి ఉంది. అప్పుడే మొన్నే కదా అయింది, రాత్రి చాలా లేట్ అవుతుంది. అసలే మనది ఈస్ట్ కోస్ట్, 10 అలా అయిపోతే రేపు వర్క్ ఉంది. అలా నోరు నొక్కేస్తూ ఉంటాం. అయినా అదేమిటే, నీ మొహం అలా దీనంగా మొగుడు కొట్టాడో మొహం తీరా అన్నట్టుంది. నువ్వు స్పీకర్ వా ఏంటి ఈసారి? అవునండి, అదే దిగులుగా భయంగా చెప్పగలనో లేదో అనిపిస్తోంది. అలా అయితే ఇంకే వాళ్ళకి చెప్పేసాయి,
మనకి ఏదో పని ఉందని వాళ్ళు చూసుకుంటారు. ఆ గ్రూప్ లో హేమహేమీలు ఉన్నారు, బ్రహ్మాండంగా మాట్లాడేవారు. నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే బాగుండదు. అది ఎలాగండి, మాటిచ్చాం, మన కర్తవ్యం కదా. నీ మొహం సరిగ్గా చెప్పకపోతే మురళి స్పాయిల్ అవుతుంది, దానికన్నా తప్పించుకోవటం మంచిది. అలా కాదు, నేను నోట్స్ చక్కగా రాశాను, మీకు ఆ ప్రెజెంటేషన్ అలవాటు కదా, మీరు చెప్పండి నా బదులు. వద్దులేండి, మొన్న మురళిలో గంటన్నర పడుకున్నారు. నువ్వు మటుకు వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి సతమత పడుతుంటే ఆ తలుపు కానుకుని కొనకటే నేను చూడలేదు అనుకోకు. అసలు ఇదంతా ఎందుకే మనకి, ఈ చెప్తాలు టైం స్లాట్కి సరిపోవాలి, పైగా విద్య గారు కాల్ చేస్తారట, అటెండెన్స్ లేకపోతే ఏదో లెటర్స్ పంపుతారట, ఎందుకే ఈ గోళ, వింటున్నావుగా చాలు. హాయిగా ఇవన్నీ వాటికి పక్కన పెట్టి పడుకుందాం. నిద్రై వైక సుఖావహ. అసలు మనకేమైందండి, ఈ వంకర ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? లలిత సహస్రనామంలో ఆ బండగాడు బండాసురుడు అప్పుడు దేవతలలో దూరినట్టు మనలో తలెత్తుతున్నాడండి. దేవతలు శివుడిని ప్రార్థిస్తే శివుడు తన భూమధ్య నుంచి చిదగ్ని రగిల్చి మహాయాగం చేశాడు, అమ్మవారు ఆవిర్భవించాడు. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత. దేవతలను శక్తివంతుల్ని చేసి ఆ బండాసురుడితో అమ్మ యుద్ధం చేసింది. అమ్మ నుంచి శక్తిసేనలు, శ్యామలాదేవి, వారాహి, బాలా త్రిపుర సుందరి వచ్చారు. వ్యూహరచన చేసి యుద్ధం ఆరంభించారు. అప్పుడు ఆ బండగాడు తన తమ్ముడైన విశుక్రుడితో జయవిఘ్నశిలా యంత్రం శక్తిసేనల మీదకి వహ్ని ప్రాకారం పైనుంచి వేయించాడు. జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకారం మధ్యగా ఆ శిలలో 8 విఘ్న శక్తులు ఉంచి వంచన చేసే మాయని శక్తిసేనల మీద వదిలాడు. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ ఆ 8 విఘ్నాలేనండి. అలస, దీన, కృపణ, నిద్ర, తంద్ర, ప్రమీలిక, నిరహంకార, క్లీబ. వీటిని మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుగా పెట్టాలండి. శక్తిసేనులు యుద్ధం మానేసి ఎందుకు యుద్ధం చేయాలి? మనకేమో దెబ్బలు, వాళ్ళకేమో కీర్తి అని అనుకున్నాయిటండి. ఆ విఘ్నయంత్రం శ్యామలాదేవి, వారాహి, బాలా త్రిపుర సుందరి మీద ప్రభావం చూపలేదు. పోతే వీరికి ఏమైందో తెలియలేదు, అమ్మవారి మీద చూపే ప్రసక్తే లేదు. వాళ్ళు శక్తిసేనులను యుద్ధం మానేసిన కారణం అడిగితే ఎవరు లలిత, ఎవరు వారాహి, ఎవరు మంత్రి, మేము ఒప్పుకుంటే మీరు, లేకపోతే లేదన్నట్టండి. ఆ వార్త లలితా పరాభట్టారికాదేవికి తెలియజేస్తే అమ్మవారు తన పక్కనున్న శివుడి వైపు చూసి చల్లగా నవ్వింది. శివుడు కూడా ప్రీతిగా నవ్వాడు. అమ్మవారు ఆ నవ్వు చూసి మందహాసం చేసింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అమ్మయ్యా, అమ్మా అయ్యా చూపులు నవ్వులు కలయకాయింది. ఆ వెలుగులోంచి దివ్యమంగళ రూపంతో శక్తి సమేతంగా మహావల్లభ గణపతి ఆవిర్భవించాడు. ఆ విరాట్ రూపం ఎలా ఉందంటే,
బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిశాన రత్న కలశ ప్రోక్తి కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ శ్లిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితి కరో విఘ్నేశ ఇష్టార్థదః.
గురుగారు చెప్పినట్టు ఈ రూపం నేను వివరిస్తాను, మనం ధ్యానించి మన విఘ్నాలు పోగొట్టుకుందామండి. 11 చేతులతో ఉన్న ఆ స్వరూపం 4 పురుషార్థాలు, పంచభూతాలకు ప్రతీక. కుడివైపు 5 చేతులు పురుష రూపతత్వం, ఎడంవైపు ప్రకృతి, మధ్యలో హస్తం తొండం రత్నకలశంతో శోభాయమానంగా ఉన్నాడు. 12 చేతులు చక్రం, పద్మం, లక్ష్మీనారాయణులు. ఆ కింద త్రిశూలం, పాతం, ఉమామహేశ్వరులు. ఆ కింద చెరుకు విల్లు, నల్ల కలువ, ప్రతి మన్మథులు. ఇది కామానికి ప్రతీక. కామం స్వతహాగా చెడ్డది కాదు, ప్రయోజనం బట్టి ఉంటుంది. ఈశ్వరుడిపై ఉంటే ఉన్నత గతి, లౌకిక విషయాలపై ఉంటే అధోగతి. అధోగతి ధర్మబద్ధ కామం భగవంతుడి స్వరూపమే. ఆ కింది 2 చేతులలో వరికంకులు, గద, భూదేవి, యజ్ఞవరాహస్వామి, యజ్ఞతత్వం. ఆ కింద బీజాపురం అంటే దానిమ్మ పండు, దంతము, పుష్టి, వినాయకుడు. పుష్టి అంటే సమృద్ధి, వాక్, జ్ఞాన, ధన, ధాన్య, అష్టసిద్ధులు, విద్య, గృహ, క్షేత్ర, ఆరామ పుష్టి, దేహ పుష్టి. మనకన్నా వేదమాతకే తెలుసు మనకి ఎన్ని పుష్టులు కావాలో. బొమ్మలో బ్రహ్మం చూపించే మన సనాతన ధర్మం ఎంత గొప్పది. స్వామి విఘ్నాలకి నాయకుడు కాబట్టి అజయ విఘ్న యంత్రాన్ని దంతంతో విరిచేసి శక్తిసేనలకి వాళ్ళ అసలు స్వభావం గోచరమయ్యేలా చేశాడు. దుంప తెంచటం అంటే ఇదే. ఇది చూసిన భండాసురుడు గజాసురుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. ఇది అసురగజం, గజాననుడు సురగజం. గజ అనే నామానికి 2 అర్థాలున్నాయి. రాక్షస ప్రవృత్తి ఉంటే మదం, అహంకారం అనే అర్థం. గజానికి తన శరీరం చూసే గర్వం, అంటే దేహాత్మ భ్రాంతి. బ్రహ్మపరంగా అర్థం చూస్తే యోగులు సమాధి స్థితిలో దేనితో మనోలయం చెందుతారో అదిగ్గా, దేని నుంచి చరాచరాత్మకమైన జగత్ జనిస్తుందో అది జా. ఇంగ్లీష్ పరంగా కూడా గా అంటే గోల్, మనం చేరవలసిన గమ్యం, జా అంటే ఒరిజినేట్స్ అని అర్థం చేసుకోవచ్చు. మనం ఏ పని చేసినా అమ్మ ఇచ్చిన శక్తితోనే కాబట్టి అమ్మ ప్రీతి కొరకే వాటిని ఉపయోగించాలి. అప్పుడు అమ్మవారికి సంతోషం. అలా చెప్పే నామాలు కొన్ని చెప్తాను. భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిన్యంబా విరచిత విశుక్ర వధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత. ఇప్పుడు మహాగణపతి చేసిన ఘనకార్యానికి పైగా తనబ్బాయి చేశాడు అనే ఆనందంతో అమ్మవారు ఎంతో సంతోషించింది. మహాగణేష నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. అమ్మవారికి మనకి కూడా మన గణపతి ఇన్ని విఘ్నాలు సునాయాసంగా తొలగించాడంటే పరమానందమే. మరి అట్టి పరబ్రహ్మ స్వరూపానికి ఈ నిరక్షర కుక్షి సహస్రకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ సర్వం శ్రీ మహావల్లభ గణపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ఇలాంటి వాళ్ళు మహామహలు హేమాహేమిలు ఉన్నట్టుగా నేను మోడరేటర్ అవడం అనేది అసలు మేము చేయకూడదు. కానీ కొత్త టాపిక్ అనౌన్స్ చేయాలి అంటే నేను మళ్ళీ విడిగా కాకుండా ఇది ఒక 5 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న టాపిక్ అన్నమాట. నేను ఇప్పుడు అది మీకు అందరికీ ముందర పంపిస్తాను. గురువుగారు మొన్న 4 రోజుల క్రితం ఇది మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఒక్క నిమిషం అండి, అది పంపిస్తున్నాను. మీ ఫోన్స్ లో చూసుకోవచ్చు, అది ఓపెన్ అవుతుంది అనుకుంటే. లలితా సహస్రనామ భాష్యం అది మనకి వచ్చే టాపిక్. ఈ రసప్తున్నాడు ఇది అనుకోకుండా యాక్చువల్లీ 31న శ్రీ హరిణి గారు అడిగి శుక్రవారం కావాలండి అన్నప్పుడు ఓకే 31st అన్న, అది రసప్తమని ఆ రోజు తెలియలేదు ఒకటి. తర్వాత దెన్ మోడరేటర్ గా నేను అవుతాను అని అనుకున్నాను. ఎందుకంటే అసలు ఫస్ట్ అనౌన్స్మెంట్ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. శ్రీవాణి గారు, శ్రీలక్ష్మి గారు నిన్నే చేరారు, వారికి స్వాగతం. అందరికి ఈ కొత్త టాపిక్ ని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయడానికి భాగవతం ఒక నా భూతో నా భవిష్యత్తు భాగవతమే మన స్వాత అని ఒక 88 మంది క్రియేట్ చేసిన పుస్తకం మీరు అందరూ చూసారు. కొంతమంది వారి యొక్క ఫీలింగ్స్ నేర్పి షేర్ చేస్తున్నారు. ఇది ఎక్కడ అనౌన్స్ చేయాలి, ఇది ఇంత అద్భుతమైన, ఎవ్రీబడీ ఇస్ లైక్ అంతా వెయిట్ చేస్తూ వచ్చాం ఈ టాపిక్ కోసం. సో ఫైనల్లీ గురుగారు అమ్మా ఇంకా మీరు ఇది వినాలి ఇప్పుడు మీరు అని. అది ఎలా చేస్తాము ఏమిటి అనేది మురళి అయ్యాక. ఈ అమ్మవారి గురించి ఇంత బాగా చెప్పాక అది అనుకోకుండా పేర్లు ఇస్తున్నప్పుడు ఎవరికి ఏది వస్తుంది ఎవరికి తెలియదు. ఈ టాపిక్ సాయి మాట్లాడుతున్నారు ఫాలోడ్ బై లలిత గారు. సాయి 2200 క్వశ్చన్స్ తెలుగు నేర్చుకున్నామని ఇంగ్లీష్ లో భాగవతానికి ట్రాన్స్లేట్ చేశారు, అన్బిలీవబుల్. తర్వాత మాట్లాడే ఆవిడ ఇప్పుడు అర్ధరాత్రి ఆవిడకి 2:30 అయి ఉంటుంది. ఇంగ్లండ్ లో లేచి కమిట్మెంట్ అంటే దాని గురించి మాట్లాడడం కోసం చెప్తున్నాను. ఆవిడ ధ్యానం గురించి రాశారు అత్యద్భుతంగా భాగవతంలో. మొత్తం ధ్యాన ప్రక్రియలో గురుగారు ఎక్కడెక్కడ మెన్షన్ చేశారో అన్ని ఏరి వారు అది గేదర్ చేశారు. అలాగే ఇంతదాక మాట్లాడిన ఉమా తపస్వీర్ గారు అలా ప్రతి వారు ఏదో ఒకటి. తర్వాత శ్రీరి మాట్లాడతారు, తర్వాత వారి గురించి అన్ని ఒక్కొక్కరు. బట్ లలితా సహస్రనామం మనం వచ్చే టాపిక్, ఎక్కువ టైం సమయం తీసుకోను. తర్వాత లలిత గారు ఇప్పుడు ఆ మహాగణపతి యొక్క స్వరూపం వారి తత్వం ఆయుధ తత్వం మరీచి మహర్షి కసిబ మహర్షికి మధ్య జరిగిన సంభాషణ అదంతా మోర్గావ్ మహారాష్ట్రలోని యొక్క విశిష్టత అంటారు లలిత గారు చెప్తారు. లలిత గారు
నమస్కారం అండి. ఈ మహాగణాధిపతి అనమ దత్త స్వరూపైన పూజ గురుదేవుల పాద పద్మాలకు సత్కోటి వేల నమస్కారములు. వల్లభ గణపతి యొక్క రూపము దాని యొక్క దాని వెనుక ఉన్న తత్వం గురించి మన గురువు గారు అత్యద్భుతంగా వివరించి చెప్పారు. ఆ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాగణపతిని వల్లభ గణపతి అని, త్రివిద్యా గణపతి అని కూడా అంటారు. ధమ్మ మానస పుత్రుడైన మరీచిని ఆయన పుత్రుడైన కశ్యపుడు వల్లభ ఎవరు, వల్లభేశుడు ఎవరు అని అడుగుతున్నారు. అప్పుడు దానికి మరీచి మహర్షి విధంగా చెప్తున్నారు. వల్లభేశుడు పరబ్రహ్మ అయితే ఆయన యొక్క మాయాశక్తి వల్లభాదేవి, ఆవిడనే సిద్ధలక్ష్మీదేవి అని కూడా అంటారు. ఆయన జ్యోతి అయితే ఆవిడ కాంతి, ఈయననే సిద్ధలక్ష్మి సహిత మహాగణపతి అని, వల్లభ గణపతి అని, లక్ష్మీ గణపతి అని కూడా పిలుస్తారు. ఇంకా మరీచి మహర్షి ఆయన తన యొక్క తపస్సునకు ఫలితంగా సిద్ధలక్ష్మీదేవి ఆయనకు వల్లభగా జన్మించిందని, అటువంటి వల్లభను గణపతి సుశాస్త్రీయంగా వివాహం చేసుకున్నారని కశ్యపుడికి వివరించారు. ఇక మనము శ్రీ వల్లభ గణపతి రూపం పరిశీలించినట్లయితే
వందే గజేంద్రవదనం, వామాంగారూఢ వల్లభా క్లిష్టం, కుంకుమ పరాగసోణం, కోలైనీజార కోరకాపీడం. స్వామి యొక్క వామాంగమునందు వల్లభాదేవి తన చేతిని స్వామి చుట్టూ వేసి కూర్చుని ఉండగా స్వామివారు ఆవిడను ఆలింగనం చేసుకుని ఉన్న స్వరూపము. అటువంటి మహాగణపతి కుంకుమపొడి రంగుతో లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ నెలవంకనై తన సిగపై ధరించి గజవదనముతో త్రినేత్రములతో 10 చేతులతో శోభిల్లుతున్నారు. ఈ చేతుల్లో ఎడమవైపు శక్తి స్వరూపము, కుడివైపు పురుష రూపము స్వరూపములుగా భావించాలి. ఇటువంటి 5 ఐదుగురు మిథున దేవతలను ఒక్కటిగా కలిగిన స్వరూపం స్వామిది. పై చేతుల నుండి వస్తే సాయిగారు చెప్పినట్లు కుడివైపు చక్రము, ఎడమవైపు పద్మము లక్ష్మీనారాయణ రూపం తెలియచేస్తుండగా తరువాత క్రింది చేతుల్లో కుడివైపు త్రిశూలము, ఎడమవైపు పాశము పట్టుకున్నారు. ఇవి శివపార్వతీ స్వరూపాలకు సంకేతం. తరువాత క్రింది చేతుల్లో కుడివైపు చెరకువిల్లు, ఎడమవైపు నీలోత్పలము రతి మన్మధుల సంకేతం గమనించగా అటు తరువాత కుడి చేతిలో గద, ఎడమ చేతిలో వరికంతులు వరాహస్వామి భూదేవులకు సంకేతంగా ధరించారు. మిగిలిన 2 చేతుల్లో కుడి చేతుల్లో బీజాపురము దానికి లేదా దానిమ్మకాయ, ఎడమ చేతిలో దంతమును పుష్టిదేవి పుష్టిపదికి సంకేతంగా ధరించారు. ఇంతేకాకుండా మధ్యలో ఉన్న తొండముతో రత్నమయమైన స్వర్ణ కలసమును పట్టుకుని ఉండగా ఆయన ముఖం నుండి మద జలము స్రవిస్తున్నది. ఇటువంటి గణపతిని ధ్యానం చేయడం ఒక విశేషము. ఇది స్థూలంగా పైకి కనిపించే రూపం అయితే ఈ రూపం వెనుక ఉన్న తత్వం పరిశీలించుదాం. ముందుగా వల్లభ గణపతికి పంచభూత తత్వాలకి ఉన్న సంబంధము. ఈ జగత్తు నిర్మాణం కాకముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ జగత్తు నిర్మాణం చేయాలని అనుకున్నప్పుడు ఆయన యొక్క అఖండ మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఆ మాయాశక్తి త్రిగుణాత్మకంగా చైతన్యాన్ని పొందింది. ఈ త్రిగుణాత్మకమైన మాయను నియంత్రించడానికి త్రిమూర్తులు అకార ఉకారం అకారములైన బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఆ పరబ్రహ్మ నుండి ఉద్భవించారు. వారికి సహాయకులుగా శబ్దస్పర్శ రసగంధాదులు మరియు మహదహంకార పృథ్వ్యాప తేజో వాయురాకాశం అన్న తత్వములు గణములుగా ఉద్భవించాలి. వీటిలో శబ్దస్పర్శ రూప రసగంధ తత్వాలు ఏమైతే ఉన్నాయో వాటిని సూక్ష్మభూతములు అంటారు. ఈ సూక్ష్మభూతాల నుండే పంచభూతములు వ్యక్తమయ్యాయి. వీటిలో శబ్దగుణకం నుండి ఆకాశము, స్పర్శగుణకం నుండి వాయువు, రూపగుణకము నుండి అగ్ని, రసగుణకము నుండి జలము, గంధగుణకం నుండి పృథ్వీ తత్వములు వ్యక్తమయ్యాయి. ఈ రకముగా సూక్ష్మభూతముల నుండి పంచభూతములు వచ్చినాయి. కనిపించే ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకమే. అంటే ఈ ప్రపంచాన్ని వేరుగాను, పరమాత్మను వేరుగాను కాకుండా ఈ ప్రపంచమంతా పరమాత్మమయంగా చూడగలిగితే అది గణపతి తత్వం అవుతుంది. అంతేకాకుండా వల్లభ గణపతి తత్వంలో స్వామి కంఠము నుండి క్రింద వరకు అకార ఉకారం అకారాత్మకమైన జగత్తు కంఠం పైన ఉన్నది 4వదైన బ్రహ్మము. ఈ కంఠము క్రింద ఉన్న జగత్తును పైన ఉన్న బ్రహ్మమును కలిపి చూడడం 5వ భావన. ఇదే పంచమం బ్రహ్మ అనబడుతోంది. ఇవన్నీ కూడా వల్లభోపనిషత్తులో ఉన్నాయి. మరి ఉపనిషత్తు ప్రకారము మొట్టమొదటి ఆత్మ అనగా పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ ఏర్పడినాయి. దీనిలో మొదటిగా ఆకాశంలో ఆకాశతత్వాన్ని అధిష్ఠించిన దేవతలు పుష్టి పుష్టిపతి. తర్వాత రతి మన్మధులు వాయుతత్వాన్ని అధిష్ఠించిన దేవతలు. ఇక అగ్నితత్వం నందు గౌరీ గౌరీపతి, జలతత్వం నందు లక్ష్మీనారాయణులు, పృథ్వీతత్వం నుండి భూదేవి వరాహమూర్తులు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఈ 5గురు మిథున దేవతలు పంచభూత తత్వములకు సంకేతంగా ఉండగా మధ్యలో ఉన్న తొండముతో రత్నమయమైన స్వర్ణ కలసమును పట్టుకుని స్వామి తాను అన్ని సంపదలు ఇవ్వగలిగేటటువంటి వాడినని తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ వల్లభ గణపతి తత్వమునకు పంచాయతనమునకు చతుర్విధ పురుషార్థాలకు ఉన్న సంబంధం గురించి మనం పరిశీలిద్దాము. ఇందులో పంచాయతనంలో మధ్యలో బ్రహ్మము అనగా పుష్టి పుష్టిపతి ఉంటే ఆయనకు 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఇవి ధర్మ అర్ధకామ మోక్ష ద్వారములు. వీటిలో ధర్మద్వారమునకు అధిదేవతగా విష్ణువు, మిథున దేవతలుగా లక్ష్మీనారాయణులు ఉండగా అర్ధ ద్వారమునకు అధిదేవతగా రుద్రుడు, మిథున దేవతగా ఉమామహేశ్వరులు, కామద్వారమునకు అధిదేవతగా శక్తి లేదా దుర్గాదేవి, మిథున దేవతలుగా రతి మన్మధులు, మోక్షద్వారమునకు అధిదేవతగా సూర్యనారాయణమూర్తి, మిథున దేవతగా భూదేవి వరాహమూర్తులు ఉన్నారు. అనగా పంచాయతన దేవతలైన శక్తి, సూర్యనారాయణమూర్తి, రుద్రుడు, విష్ణువు 4 ద్వారముల వద్ద ఉండగా మధ్యలోన పంచాయతన దేవతగా పుష్టి పుష్టిపతి అయిన పరబ్రహ్మ ఉన్నారు. ఇది ఆ వల్లభ గణపతికి పంచభూతత్వములకు, పంచాయతనములకు, చతుర్విధ పురుషార్థములకు ఉన్న సంబంధము. ఇక స్వామి ఎర్రటి వర్ణంలో ప్రకాశించడానికి కారణం ఏమంటే ఆయన శక్తి సహితమైన పరమాత్మను తెలియజేయడానికి సంకేతముగా ఆయన ఎరుపు వర్ణంలో ఉన్నారు. అంతేకాకుండా లోహిత వర్ణము అన్ని వర్ణములకు ఆద్యవర్ణము కనుక అన్నిటికీ ఆది నేనే అని చెప్పడానికి సంకేతముగా స్వామి లోహిత వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక మూడు లోకములను సాక్షిభూతముగా చూడడానికి సంకేతంగా స్వామి త్రి నేత్రాలతో భాషిస్తున్నారు. ఇక అమృతమయమైన తురియ తత్వాన్ని తెలియజేయడానికి సంకేతంగా స్వామి తెగపై చంద్రలేఖ ధరించారు. ఇది స్వామి రూపమునకు దాని యొక్క దాని వెనుకున్న తత్వమునకు ఉన్న సంబంధము. ఇక ఆయన పరివార దేవతలుగా వృద్ధి సమృద్ధి ఆమోద ప్రమోద సుముఖ దుర్ముఖ మదనావతి మదద్రవ అవిఘ్న విఘ్నకర్త కాంతి ద్రావిణి అన్న దేవతలు ఉండగా ఆయన పాదముల దగ్గర వసుధార వసుమతి శంఖనిధి పద్మనిధి అనే శక్తులు ఉన్నాయి. ఇది వల్లభ గణపతి యొక్క రూపము మరియు తత్వము. అటువంటి ఆనంద స్వరూపుడైన మహాగణపతికి నమస్కారం చేసుకుంటూ సర్వం శ్రీ మహాగణాధిపతి చరణారుణార్పణ మస్తు నమస్కారం.
థ్యాంక్ యూ అండి. మీ అర్ధరాత్రి కూడా అలా లేచి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అద్భుతంగా మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు. సో నేను ఆ నోట్స్ రాస్తూ ప్రతి వాళ్ళని తర్వాత కాంప్లిమెంట్ చేద్దామని. సో ఇప్పుడు మనకి 9th స్పీకర్ మన బడికి మన కవయిత్రి శ్రీమతి సిరి గారు. ఆవిడ భావాలు, ఆవిడ ఇందాక ఒక యాక్చువల్లీ ఇంకో రెండు ఇద్దరు స్పీకర్స్ ముందర భావనని అధికం చేసుకోవాలి, భావన ఎక్కువ ఆధ్యాత్మికంలో ఎక్కువ పెంచుకోవాలి అంటూ చెప్పారు గురువు గారు. ఆవిడ నాకు తెలిసి ఆవిడ అసలు ముందర భావుకురాలు, ఫస్ట్ భావుకురాలు భక్తురాలు, భక్తురాలు అయి భావుకురాలు అది నాకు తెలీదు. ఆవిడ మాట్లాడే విధానం మీకే తెలుస్తుంది, మీరే డిసైడ్ చేయొచ్చు. అన్యోన్య బంధం గురించి మన దినచర్య ఎలా ఉండాలి, అసలు కర్మ విపాక శాస్త్రం ఏం పాపం చేస్తే ఏం జబ్బొస్తుంది, పుణ్యనది స్నానం ఎలా చేయాలి, శ్రవణం ఎలా వినాలి, తర్వాత ఈ భావన అభివృద్ధి ఎలా చేసుకోవాలి. సిరి నిజంగా మన భావనలు అత్యద్భుతంగా తన కవితల ద్వారా మనం ఎన్నోసార్లు చూసాము. భాగవతంలో బుక్ లో ఆవిడ మొత్తం ఒక ఎంటైర్ ఆస్పెక్ట్ గురుగారి ప్రవచనాలు భాగవతంలో వింటున్నప్పుడు ఆవిడ కలిగిన భావాలన్నీ ఒక చోట పొందుపరిస్తే అదంతా తీసుకురావడం జరిగింది. వింటున్నప్పుడు భగవంతుని మనల్ని పట్టుకున్నాడనే భావంతో ఈ శ్రవణం అనేది చెయ్యాలట, మనలోకి వస్తున్నాడనే భావంతో వినాలట. శ్రద్ధావాన్ లభసే జ్ఞానం. సిరి మీరు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. నిత్యము సత్యము జ్ఞానము అనంతము ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ గణపతి గురించి మన గురువు గారి కృప వలన మన పూర్వజన్మ సుకృతం వలన తెలుసుకుంటున్నాము. మహాగణపతి గురించి వేదాలలోని సూక్తములు, ఉపనిషత్తులు, గణేశ పురాణము, ముద్గల పురాణము, స్కంద పురాణము, ప్రధాన పద్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, ఆగమ శాస్త్రములు, వాగ్గేయకాలు కృతుల ద్వారా అందించబడ్డాయి. గణేష కథాశ్రవణం ఎంతటి మహిమ కలదో, జీవుని ఎలా ఉద్ధరించగలదో అద్భుత ఘట్టంగా గణేష పురాణంలో చెప్పబడింది. అది విని తెలుసుకుని తరించిపోదాం. సౌరాష్ట్ర దేశంలో సోమకాంతుడు అనే రాజు ధర్మబద్ధమైన ప్రజారంజకమైన పాలన చేసేవాడు. అతని భార్య సుధర్మ చక్కటి ధర్మపత్ని, అనుకూలమైన దాంపత్యము. వీరి కుమారుడు హేమకాంతుడు, ఇతను యోగ్యుడు, తండ్రిని ఆదర్శంగా తీసుకున్నవాడు. రాజు సోమకాంతుడు క్రమంగా వృద్ధుడవుతున్నాడు. ఇటువంటి సమయంలో సోమకాంతుడికి కుష్ఠవ్యాధి వచ్చింది. వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. మన శాస్త్రము చెప్పిన మణి మంత్ర ఔషధములు పనిచేయలేదు. ప్రారంభం బలీయమైనప్పుడు ఏవీ పనిచేయవు. క్షత్రియునిగా పాలించినంత కాలం పాలించాను. జీవితం వృద్ధాప్య దశలో ఈ రోగం వచ్చింది. సింహాసనాన్ని అంటిపెట్టుకుని నేను బాధపడుతూ అందరినీ బాధ పెట్టలేను. అరణ్యవాసం చేస్తూ మహర్షుల సన్నిధి కోసం, వారి సాన్నిధ్యం కోసం ప్రయత్నించి వారి జీవనలతో ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాను. వారి దయవలన రోగం బాగైతే తిరిగి నా వంతు రాజ్యపాలన అందిస్తాను. ఈ శరీరం రాలిపోకముందే సాధనకై వెళతాను అని సోమకాంతు నిర్ణయించుకొని యువరాజుకు పట్టాభిషేకం చేసి జ్ఞానగమ్యుడు, సుభలుడు అను ఇద్దరు మంత్రులతో రాజు రాణి అడవికి బయలుదేరారు. పట్టాభిషేకానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో రాజు పుత్రునికి ఎలా జీవించాలి, పాలన ఎలా ఉండాలి, మన దినచర్యలో మన జీవుని కోసం బాధ్యత కోసం సంయమనం ఎలా చేయాలి, లేదంటే పశుజీవనంగా మారిపోతుంది అని ధర్మాలను వివరించాడు. రాజు అడవికి వెళ్తున్న సమయంలో మంత్రులు, పురప్రజలు అందరూ ఏ మహర్షి అయినా దర్శనమిచ్చి కర్మ విముక్తి కలిగించాలని, తిరిగి రాజు ఆరోగ్యవంతునిగా జీవించాలని దేవుళ్ళను ప్రార్థించారు. రాజు రాజ్యాన్ని దాటి రాణి మంత్రులతో కలిసి అడవిలో చాలా దూరం ప్రయాణించారు. వ్యాధి ముదురుతోంది, శక్తి తగ్గుతోంది. అది నదీ తీర ప్రాంతం. ఒకరోజు మంత్రులు ఇరువురు వారికి సదుపాయాల సమకూర్చడం కోసం దూరంగా ఊరిని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో రాజు శక్తిహీనుడే సొమ్మసిల్లి పడిపోగా రాణి తన భర్తను ఒడిలో పెట్టుకుని వీచుతూ ఉపచారం చేస్తోంది. ఆ సమయంలో ఒక మునిబారుడు నీటి కోసం వచ్చి వీరిని చూసి ఆశ్చర్యచకితుడై నిలబడిపోయాడు.
రాణి ఆ బాలుని ముఖవర్చస్సును చూసి, నాయన నీవు వేదాధ్యయనం చేసుకునే విద్యార్థిలాగా ఉన్నావు, ఇక్కడ గురుకులాలు ఉన్నాయా అని అడిగింది. అమ్మా, మా నాన్న భృగు మహర్షి, నన్ను చవనుడు అంటారు. మా నాన్నగారు ఎందరికో వేద విద్య నేర్పుతున్నారు. ఎన్నో మునికులములు ఇక్కడ ఉన్నాయి. ఇది విద్యా కేంద్రము. యజ్ఞ నిమిత్తము జలము కోసం వచ్చాను. మిమ్మల్ని చూస్తూ ఉంటే మనసు ద్రవిస్తూ ఉంది. నీవు ప్రతివ్రత శ్రీవదే తెలుస్తోంది. ఇతను రోగగ్రస్తుడే ఉన్న తేజస్సు కనిపిస్తోంది. ఎందుకు ఇటువంటి దుర్గతి కలిగింది అని చవనుడు అడిగాడు. ఇతను సోమకాంతుడనే రాజు, ధర్మాత్ముడు, పేరుకు తగ్గట్టుకునే చంద్రకాంతి వలె తేజస్సు కలవాడు, వ్యాధిగ్రస్తుడే ఇలా ఉన్నాడు అని జరిగింది రాణి వివరించగా, అమ్మా మీకు ఆ భగవంతుడు మంచి చెయ్యాలి అని జలం తీసుకుని ఆశ్రమానికి వెళ్లిపోయాడు. ఆలస్యానికి కారణవాడు భృగు మహర్షి ఆలస్యానికి కారణం అడుగగా తను చూసిన విషయాన్ని తండ్రికి వివరించాడు చవనుడు. మన ఆశ్రమ ప్రాంతంలో దుఃఖితులైన వారిని విడిచిపెట్టరాదు, ఆదరించి స్వాంతన చేకూర్చాలి. ఇది మన గృహస్థ ధర్మం అని మహర్షి చెప్పగా మరికొంతమంది శిష్యుల సహాయంతో రాజును రాణిని ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. భృగు మహర్షి రాజును చూసి, ఏమిటి నీ శరీరం ఇలా ఉంది అడుగుగా, మహర్షి మీరు త్రికాలజ్ఞులు, నా పరిస్థితి ఇది అని మాట్లాడడానికి కూడా శక్తి లేదు అని రాజు అనగానే రాణి పరిస్థితిని వివరించింది. అప్పుడు భృగు మహర్షి, మీకు తప్పక పరిష్కారం ఉంటుంది, దిగులు చెందవలసిన అవసరం లేదని ఆశీర్వదించాడు. పిమ్మట శిష్యులు అమర్చిన వివిధ ఔషధములు, పరిమళ ద్రవ్యములతో కలిసిన ఉష్ణ జలముతో స్నానమాచరించి వారిచ్చిన వస్త్రములు కట్టుకుని భస్మధారణ చేసి మహర్షి ఎదురుగా కూర్చున్నారు. భృగు మహర్షి రాజునకు రోగం ఎలా వచ్చిందో పూర్వజన్మ వృత్తాంతం ద్వారా తెలుపుతున్నాడు. గత జన్మలో నీవు వైశ్యపుత్రుడవు, నీ పేరు కామందుడు, నీ తండ్రి ఉత్తముడు, కానీ నీకు చిన్నతనం నుంచి దుర్బుద్ధులు ఉన్నాయి. చేయరాని పనులు ఎన్నో చేశావు. నీవు అప్రయోజకునిగా మారడం చూసి ఆ దుఃఖంతోనే నీ తండ్రి మరణించాడు. అప్పటికే నీకు వివాహమైంది. నీ భార్య కుటుంబిని, ఆమె ద్వారా నీవు బహుకుటుంబీకుని అయ్యావు. అయినా నీవు వ్యసనంలకు బానిసవై అక్రమార్జనకు లోనై తండ్రి మంచి పేరును, ఆస్తిని రెంటిని పోగొట్టావు. నీ భార్య ఇంకా భరించలేక పుత్రులతో సహా తన దారి తను చూసుకుంది. ఇక నిన్ను అనేవాళ్లు ఆపేవాళ్లు లేక దుర్మార్గుడిపై ఊరిపై పడ్డావు. ఈ వార్త రాజుకు తెలిసి సమాజం భరించలేని స్థితిలో ఉన్న నిన్ను దేశ బహిష్కరణ చేశాడు. అడవికి చేరి బందిపోటుగా మారావు. దారి కాచి స్త్రీ బాల వృద్ధులను వారిని కూడా వదలక సంహరిస్తూ హింసిస్తూ ఆ ధనంతో పెరిగావు. నీ నీచత్వానికి చిన్న ఉదాహరణ గుణవర్ధుడనే 16 వేద విద్యార్థిని అటకాయించావు. నాకు ఈ మధ్య వివాహం జరిగింది, వేదాధ్యయనం చేసుకుంటున్నాను. నా దగ్గర ధనం లేదు, విడిచిపెట్టమని ఎంతో బతిమాలిన కిరాతకంగా హత్య చేశావు. ఇది నీ జీవితం. నీకు యవ్వనం ప్రౌఢ వయస్సు దాటి వృద్ధాప్యం వచ్చింది. నీలో సంస్కారం మేల్కొనబడి పశ్చాత్తాపం మొదలైంది. ఎన్నో పాపాలతో ఆర్జించాను, పోషించుకున్నాను. కనీసం ఇప్పుడు సక్రమంగా ధర్మ కార్యాలకు వినియోగించాలి అనే బుద్ధి కలిగింది. పరివర్తన కలిగి తన దగ్గర ఉన్న ధనమంతా దానం చేయదలిచాడు. తన పరిచారకులను ఈ విషయం తెలిపి దానమివ్వడానికి యోగ్యులైన విప్రులను తెమ్మని చెప్పగా, పరిచారకులు బందిపోటు దొంగ పిలుస్తున్నాడు అని చెప్పగా విప్రులు రాకపోవడంతో కత్తులతో బెదిరించి విప్రులను తీసుకుని వచ్చారు. నా దగ్గర ఉన్న ధనమంతా ఇస్తాను, దానం స్వీకరించండి అని కామందుడు వేడుకొనగా, నీతో మాట్లాడిన పాపం పోగొట్టుకోవడానికే వివిధ మంత్రములు చేసుకోవాలి, ప్రాణం పోయినా కూడని పని చేయమని ఆ తేజోమూర్తి అయిన విప్రులు అన్నారు. అన్నట్టుగానే వారు మాట్లాడిన పాపం పోవడానికి నదిలో అఘమర్దన మంత్రములతో స్నానం చేసి పావమాన సూక్తములను చదువుకున్నారు. కామాంధునికి తనంత పాపియో అర్థమైంది. తనతో దానం ఎవ్వరూ పుచ్చుకోవాలని తలచి అప్పుడు తానే సంపదంతా మూట కట్టుకుని ఆ ధనం సద్వినియోగం చేయాలని చింతిస్తూ ఉన్న చోటును వదిలి అరణ్యాలు తిరిగాడు. ఒక అరణ్యంలో పాడుబడిన ఆలయం కనపడింది. దీన్ని ఉద్ధరించాలనుకున్నాడు. సమీప గ్రామాల్లోని యోగ్యులైన విప్రులను పిలిపించి విచారించగా అది గణేశుని ఆలయమని, లోపల గణేష పరామూర్తి ఉన్నాడని, కాలక్రమేణా శిథిలమైందని తెలియచేశారు. దాన్ని ఉద్ధరిస్తాను అని కామంధుడు అనగానే ఇతను ఎవరో తెలియదు గనక అందరూ ఎంతో సంతోషించి సహకారం అందించి గొప్పగా వైభవంగా ఆలయం పూర్తి చేశారు. చిన్న గణపతి ఆలయమైన ఆ ఉనికి ఎంతో శక్తిని చూపిస్తుందని మన శాస్త్రాలు చెప్పాయి. ఒక మంచి పని జీవుణ్ణి ఎంత ఉద్ధరిస్తుందో తెలుస్తోంది. కాలాంతరములో ఈ కామందుడు మరణించి ధర్మాధర్మ పరిశీలన చేసి యమలోకానికి చేరుకున్నాడు. నీకోసం కావాల్సినంత పాపము ఉంది, పుణ్యం కూడా కొంత కనబడుతోంది. ముందుగా ఏది అనుభవిస్తావు అని అవకాశం ఇచ్చాడు యమధర్మరాజు. కామందుడు మొదట పుణ్యం అనుభవిస్తాను అన్నాడు. దానికి తగ్గట్టుగా నీకు మంచి జన్మ, మానవ జన్మ వస్తుంది, సుఖాలు అనుభవించు. తర్వాత ఆ జన్మల్లోనే నీవు చేసిన పాపం అనుభవిస్తావు. మొదట భాగమైన సుఖం, తర్వాత దుఃఖం అనుభవిస్తావు అని యమధర్మరాజు చెప్పాడు. అందుకే ఈ జన్మలో మొదటి భాగం రాజుగా సుఖాలు అనుభవించావు, ఇప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది అని భృగు మహర్షి సోమకాంతునికి తన పూర్వజన్మ వృత్తాంతం తెలియజేశాడు. తను చేసిన పాపం తప్పు చెప్పగానే రాజుకు కోపం వచ్చింది. అహం నిద్రలేచి ఈయన చెప్తున్నాడు, నేను వినాలి.
ఇది నిజమనే సాక్ష్యం ఏమిటి అనే భావం కలిగింది. మహర్షిని సందేహించాడు. అలా అనుకోగానే ఆ మహర్షి నుంచి కొన్ని దివ్యశక్తులు పక్షుల రూపంలో వచ్చి పొడవటం మొదలుపెట్టాయి. మహర్షి, నన్ను పక్షులు పొడుస్తున్నాయి అని రాజు అనగానే నీకు సందేహం తొలగి పశ్చాత్తాపం కలిగితే ఆ దేవతలను ప్రార్థించి తొలగిస్తాను అని భృగు మహర్షి అన్నారు. స్వామి, నన్ను మన్నించు. ఇంతటి పాపం అనుభవిస్తున్న అహంకారంతో సందేహించాను. ఇంతటి ప్రత్యక్ష నిదర్శనం చూశాను. నన్ను మన్నించు, క్షంతవ్యుడను అని వేడుకోగానే ఆ పక్షులు మాయమైనాయి. మర్నాడు స్నానం చేసి శుద్ధిగా తిరిగి భృగు మహర్షి వద్దకు రాగానే భృగు మహర్షి కమండలములోని జలము చేతిలోనికి తీసుకొని గణేష అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుతూ అభివంత్రించి ఆ జలమును సోమకాంతునిపై చల్లాడు. వెంటనే సోమకాంతుని ఎడమ నాసాపుటములోని భయంకరమైన జుగుప్సాకరమైన ఆకృతి బయటికి వచ్చింది. మాటి మాటికి చీము నెత్తులు నోట్లో నుంచి ఉమ్ముతూ ఆకలి ఆకలి అని అరుస్తూ నిలబడింది. రాజుకు తెలియడం కోసం ఋషి, నీవు ఎవరు అని అడిగాడు. నన్ను పాపపురుషుడు అంటారు. ఇంతకాలం వీడి దేహంలో ఉన్నాను. మంత్రించిన జలం తగలడం చేత లోపల ఉండలేక బయటికి వచ్చాను అని చెప్పాడు. మహర్షి ఆకలి ఆకలి అంటున్న పాపపురుషుని అక్కడ ఉన్న మామిడి చెట్టు తరలో కూర్చోమని చెప్పగానే ఋషి ఆజ్ఞను తలదాల్చి చెట్టును ముట్టుకోగానే అది మండి బురద కుప్పగా మారింది. చేసేది లేక అందులో కూర్చోగా భృగు మహర్షి ఆ పాపపురుషుని ఆ బురదలోనే కలిపేశాడు. ఇది చూస్తూనే రాజుకు ఏడుపు కట్టలు తెంచుకుంది. పాపం వదలగానే పశ్చాత్తాపం కలిగింది. మనలో పశ్చాత్తాపం కలగాలంటే కూడా ఆ పాపం వదలాలి. ఎన్ని పాపములు చేశాను, గణేష నామానికే ఇంత మహిమ ఉందా అనుభవం కలిగింది కనుక పశ్చాత్తాపంతో గద్గద కంఠంతో ఋషి పాదాలపై పడి శరణి వేడి నన్ను తరించండి, చేసిన పాపాల నుంచి విముక్తిని తెలియజేయండి అని అనగానే భృగు మహర్షి రాజుతో ఆచమనం చేయించి ఇప్పుడు నేను గణేషుని పురాణం వింటాను అని సంకల్పం చేయించగానే రాజు శరీరం నుంచి కుష్ఠవ్యాధి మాయమైంది. సుమకాంతుని దేహం తేజోవంతమైంది. గణేష పురాణ శ్రవణం అనే సంకల్పానికే అంత శక్తి ఉంది. శాస్త్రములపైన శ్రద్ధ ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. గణేష పురాణాన్ని పూర్తిగా శ్రవణం చేయడానికి మఠం వేసుకుని కూర్చున్నాడు సోమకాంతుడు. గణేష పురాణ ఉపోద్ఘాతంతోనే ఇంతటి మహిమ గల కథ ఉంది. కాలక్రమేణ సోమకాంతుడు నరక బాధను పడక క్రమక్రమంగా కైవల్యమును పొందాడు. ఇది ఒక రాజు కథలా ఉన్నా ఇందులో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ధర్మాలు మన గురువుగారు ఆర్తితో మనకు అందించారు. ఈ గొప్ప విషయాలను ఈ సత్సంగ రూపంలో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ కథలో గురువుగారు అందించిన ధర్మాలు, ధర్మం అనేది అవతల వారు ఆశిస్తే చేస్తాం, అలా ఉండకూడదు. అది నీ ధర్మం కనుక చేయాలి. పెద్దలు మనకు ధర్మం చెప్తున్నప్పుడు నువ్వు చెయ్యట్లేదు కనుక వారు చెప్పినట్టు కాదు. ఇంతవరకు చేస్తూ ఉంటే కొనసాగించు, చెయ్యకపోతే ప్రారంభించు. లేదా నువ్వు చేస్తున్నది ఇంత గొప్పది అని తెలుసుకో, మరింత శ్రద్ధగా నిష్టగా చేయగలవు. పెద్దలు ధర్మం చెప్తున్నప్పుడు అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు భీష్ముని వద్ద చేతులు కట్టుకుని విన్నట్టుగా వినాలి. ధర్మం వినటం గొప్ప శాంతి. శుద్ధ సాధులందు సురులందు సుతులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తగిలి నాయందు అని ఆ భగవానుడు చెప్పాడు. అందుకే ధర్మం వినడం విష్ణువును ముట్టుకోవడమే. చేయగలిగిన ధర్మం చెయ్యాలి, చేయలేని ధర్మం స్మరించాలి. కలౌ స్మరణాన్ ముక్తి. మహాత్ములు ఎంతో మంది వచ్చి ఉంటున్నారని ధర్మం చెప్పరు. ధర్మం వాతావరణంలోనికి పంపాలి. పంచభూతములు శాంతిస్తాయి. అధర్మము కూడని మాటలు చేష్టలతో ప్రకృతి క్షోభిస్తోంది. భగవత్ కథలతో ధర్మ బోధలతో శాంతిస్తుంది. ప్రకృతి శాంతిస్తేనే మనం శాంతిస్తాం. పంచభూతాల శాంతి కోసం ధర్మం చెప్పాలి, వినాలి. నీ మంచితనం 10 మంది నీ కోసం ప్రార్థించేటట్టు చేస్తుంది. అది నిన్ను రక్షిస్తుంది. కర్మ విపాకం అనే శాస్త్రము ఏ పాపమునకు ఏ రోగం వస్తుందో తెలియజేసింది. నా కర్మ ఇంతే అని కృంగిపోవాల్సిన పని లేదు. మన సనాతన ధర్మం, మన ఋషులు ఎంతటి ప్రేమమయిలో కదా. తప్పు చేసి ఉంటే దిద్దుకోవచ్చు, చేయకపోతే తప్పు చేయకుండా ఎలా బ్రతకాలో తెలుసుకోవచ్చు. భగవంతుడు మన కర్మలను సరిచూసుకునే అవకాశం ఇచ్చిన ఉత్తమ జన్మ మానవ జన్మ. మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు. మన కర్మలు ఎన్నో గత జన్మలవి, కొంత ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఇంకెంత ఉందో అనుభవించడానికి తెలియదు. కథలో చెప్పినట్టు ఈ జన్మలోనే నిష్కృతి చేసుకుని బాగుపడాలి. మనకు తెలియని ఈ కర్మల స్టాక్నే సంచితం అనుభవిస్తున్నది ప్రారంభం. ఇది వేటగాడు ప్రయోగించిన బాణం, తగలక మానదు. ఈ జన్మలో చేసుకుంటూ ఉన్నది ఆగామి. అర్జున గురించి గురువు గారు ఇలా చెప్పారు. అర్జున 2 రకాల దోషాలను కలిగి ఉంటుంది. ఒకటి అక్రమమైన అర్జున, రెండవది సక్రమంగా ఆర్జించినా దాన్ని ధర్మానికి వినియోగించకుండా స్వార్థానికి భోగాలకు వినియోగించడం వలన అది కూడా అక్రమ ఆర్జనగానే మారుతుంది. దానం గురించి చెప్పారు. యోగ్యుడైన విప్రుడు దానం పుచ్చుకోకుండా జీవించాలి అనుకుంటాడు. ఒకవేళ దానం పుచ్చుకోవాల్సి వస్తే యోగ్యుడు ధర్మాత్ముడు వద్దనే పుచ్చుకోవాలని అనుకుంటాడు. ప్రాయశ్చితం చేసుకుంటాడు. అప్పుడే ఇచ్చిన వారికి కూడా ఫలితం ఉంటుంది. దానం అనుష్ఠానపరుడు శ్రోత్రినేనికే చేయాలి. ఎవరికి పడితే వారికి దానం చేస్తే అది మహాపాపంగా మారుతుంది. పేరు కోసం కొత్త ఆలయాలను నిర్మించాలనుకోవద్దు. సత్కర్మ తన తారణ కోసం చేయాలి తప్ప కీర్తి కోసం చేయకూడదు. కొత్త ఆలయాలను కట్టడం వల్ల జీర్ణమైన పురాతన ఆలయాలను ఉద్ధరించడం గొప్ప సత్కర్మ అవుతుంది. అదే కామాంధుని జీవిని ఎంత ఉద్ధరించిందో మనం విన్నాం. మనం చేసుకున్న కర్మలు దేవతారూపాలను ధరిస్తాయి. ఎవరు నీకు రక్షకులు అంటే నీవు చేసిన పాపపుణ్యములే. నిన్ను రక్షించడానికి మనుష్యులు సంపద ఉందో లేదో అని వెంపర్లాడకు. నీ పక్కన ధర్మం ఉందో లేదో చూసుకో. అది ఉంటే అంతా ఉన్నట్టే. ధర్మో రక్షితే రక్షిత. సుఖానికి దుఃఖానికి దాతలు లేరు. ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వలేరు. నీ పాపం నిన్ను ఏడిపిస్తుంది. నీ ధర్మం నీ పుణ్యం నిన్ను రక్షిస్తుంది. అందుకే ఏ రోజు పాపం ఆ రోజు శుభ్రం చేసుకునే అవకాశం మన శాస్త్రాలు అందించాయి. అనేక జన్మల చిత్త మాలిన్యం తొలగించుకోవడానికి శాస్త్రములు చెప్పిన నిత్యకర్మలు చెయ్యాలి. ధర్మాన్ని ఆచరించాలి. చెయ్యకపోతే ఉన్న పాపానికి పరింత పాపం కలుపుకోవాల్సి వస్తుంది. చివరగా భాగవత కథా శ్రవణం సామాన్యమైనది కాదు. సుఖమహర్షి చెప్పినట్టు శ్రవణం వలన మన చెవుల ద్వారా పరమాత్మ లోపలికి వెళ్ళి హృదయాన్ని శుద్ధి చేసి అక్కడే కొలుగుంటాడు. కాలక్షేపానికి భగవత్కథలు వినరాదు. భగవంతుని ముట్టుకుంటున్నామని స్పృహలోనే ఉండాలి, వినాలి. అలా విన్న పరీక్షిత్తు తరించలేదా? శ్రద్ధగా వినడం వల్ల దుందుమానుడనే పిశాచి తరించలేదా? అంతెందుకు ఇంతటి పాపాత్ముడైన కామాంధునికి దయామయుడైన ఆ గణపతి కించిత్ పుణ్యాన్ని గుర్తించుకుని యముడు అడిగినప్పుడు బుద్ధిని ప్రచోదనం చేయించి పుణ్యం మొదట అడిగే బుద్ధిని ఇచ్చాడు. పుణ్యం అనుభవిస్తున్న వానికి కించిత్ పాపం రుచి చూపించి మరి ఎప్పుడూ పాపం అనుభవించకుండా సంచిత పాపాన్ని కూడా ధ్వంసం చేసి ఆదుకున్న అపారమైన గణపతి కృపకు నమస్కరిస్తూ ఈ కృపను గుర్తించే భాగ్యాన్ని అందించిన గురుదేవుల పాదపద్మములకు తలతాకించి నమస్కరిస్తున్నాను. గురుదేవులు అందించిన కథలోని ధర్మాలను మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. నాకు కేటాయించిన సమయం కన్నా కొంత ఎక్కువ సమయాన్ని వాడుకున్నందుకు మన్నించవలసిందిగా విద్యాగారిని అందరినీ కోరుతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదాల విందార్పణమ.
ఇంత అద్భుతమైన కథలకి సమయం చూసుకోకూడదు, చూడకూడదు కూడాను. మన శ్రద్ధ చూసే గురుగారు ఒకరు ఏడాది పాటు మన అందరినీ అబ్జర్వ్ చేశారు. చేశాక ఒక ఏడాది అయ్యాక వారు సిలబస్ ప్రిస్క్రైబ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మొదలు పెట్టినప్పుడు మనం అట్లీస్ట్ ఇప్పుడు మనం అప్పుడు 18 మంది కూడా ఉన్నామో లేదో తెలియదు నాకు గట్టిగా. 18 మంది ఈ రోజు 115 మంది అండ్ గురుజ్ఞానం వెబ్సైట్ 33,000 మంది వచ్చి చూస్తున్నారు. రోజు కనీసం 50-60 మంది ప్రశ్నోత్తర మాలిక, అది మొట్టమొదటి స్పీకర్ శైలజ కంచిబొట్లకి వచ్చిన ఆలోచన. రోజు మనం వింటున్నాము, ఒక్కొక్క క్వశ్చన్ వేసి సాయంత్రం సమాధానం పెడితే బాగుంటుంది కదండి అంటూ నాకు టెక్స్ట్ చేస్తే, తప్పకుండా శైలజ మీరు మొదలెట్టండి అన్న. అలా మొదలైనది ప్రశ్నోత్తర మాలిక. ఇప్పుడు మోస్ట్ విజిటెడ్ సెగ్మెంట్ ఇన్ గురుజ్ఞానం. భాగవతాన్ని తన స్కందాల మీద ఇద్దరు మోసారు. ఒకరు మధు మొదటి పాట పాడింది అక్క అనుకుంటూ నాకు టెక్స్ట్ చేసింది 5 రాత్రి 2 అయినా వీళ్ళిద్దరిని నేను లేపి ఇలా చేయొచ్చు అంటే వాళ్ళు తక్కువ చేశారు. మన బడికి నిజంగా హనుమంతుడు పవన్. ఇప్పుడు తను మయూరేశ్వర వృత్తాంతము తర్వాత స్వానంద లోకం అది మనకి చూపిస్తాడు. మన చివరి స్పీకరు వక్త ఈ కార్యక్రమంకి దయపోయిన వెంటనే అందరూ మీ టైం కనుక ఉంటే కనుక దయచేసి ఒక్క 10 మీ టైం కనుక ఇవ్వగలిగితే సిలబస్ గురించి మాట్లాడాలని ఉంది. బిజీగా ఉన్న వాళ్ళు మెసేజెస్ ద్వారా తెలుసుకోవచ్చు. చివరి స్పీకర్ గణేష్ వైభవానికి పవన్.
శ్రీ స్వానందేశాయ బ్రహ్మణస్పతయే మయూరేశాయ గణేశాయ నమః. సింధుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ ఉండేవాడు. దీని మూలంగా ధర్మము దెబ్బతిన్నది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు అందరూ కలిసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆది అయిన గణపతిని ప్రార్థిస్తే గాని దీని నుంచి మనం బయటపడలేము అన్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి సంకష్టహర చతుర్థి వ్రతము చేశారు. ఆ వ్రత మహిమతో గణపతి అనుగ్రహించారు. నేను శివపార్వతులు పుత్రుడిగా వస్తాను అని అభయం ఇచ్చారు. పరమేశ్వరుడు ఒక ప్రత్యేక క్షేత్రం ఎంచుకున్నారు. అదే త్రిసంధ్యా క్షేత్రము. కెహరా నది తీరంలో అంటే బ్రహ్మకమండల తీర్థంలో ఉన్న మోర్గావ్. అక్కడ ఒకసారి పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉండగా పార్వతీమాత, మీరు ఏమి చేస్తున్నారు అంటే, సర్వగణ శాసకుడు నాకు అభిన్నుడైన నీనామయమైన తత్వాన్ని నేను ఉపాసిస్తున్నాను. నేను చేస్తాను, నాకు ఉపదేశించండి అంటే గణపతి ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని పార్వతీమాత జపిస్తూ ఉండగా ఒక అద్భుత రూపం కనిపించింది. ఆ రూపం ఎలా ఉంది అంటే మూడు ముఖాలు, బ్రహ్మ విష్ణువు రుద్రులు నా స్వరూపమే అన్నట్టుగా, ఆరు చేతులు, శంఖము చక్రము శూలము కపాలము కమండలము అక్షరమాల. నన్ను గుణేశుడు అంటారు. అమ్మా నేను నీకు తప్పకుండా తనయుడిగా అవతరిస్తాను అని అభయమిచ్చి అంతర్ధానమయ్యాడు. అప్పటి నుంచి అమ్మ పార్థివ గణపతిని విగ్రహానికి పూజ చేస్తూ ఉంది. అది భాద్రపద శుద్ధ చవితి వచ్చింది, ప్రత్యేక ఆరాధన చేశారు. అప్పుడు గణపతి ప్రత్యక్షమై అమ్మా నేను నీ పుత్రుణ్ణి అని చెప్పుకున్నారు. ఆ వార్త విన్న శివుడు అక్కడికి వచ్చి ఇతనికి సుందరుడు అని నామకరణం చేశారు. శంకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వేద విద్యలను అంతా అపహరించుకొని పోయాడు. అప్పుడు సుందర గణేశుడి నుంచి ఒక తేజోమయమైన విప్రుడి రూపంలో మునివాటికల్లో ప్రవేశించి ఆ స్వామియే బల్లాల గణపతి. వేదములు తన నుంచి వెలికి తీసి ఋషులకు వేదాలు అందించారు. అంటే సాక్షాత్తు వేద స్వరూపుడు అని తెలుస్తుంది. బల్లాల గణపతిని స్మరిస్తే ధర్మరక్షణ జరుగుతుంది. ఇలా ఇది తెలుసుకొని శంకుడు కమలాసుడు రాక్షసుడు యుద్ధానికి వచ్చారు. అప్పుడు బల్లాల గణపతి శరీరం విదిలించగానే అనేక గణపతుల మూర్తులు వచ్చాయి. ఆ అసుర సైన్యాన్ని దుండుమానారు. అనేక గణపతి మూర్తులు బల్లాల గణపతిలోకి తిరిగి వెళ్ళిపోయారు. తన రూపాన్ని అంతర్ధానం చేశారు. గుణేశుడు మాత్రం అక్కడే ఉండి చతుర్వేదములు పలుకుతూ ఉంటే ఆ వాతావరణం దివ్యంగా మారింది. సర్వ ప్రాణులు తరించిపోతున్నాయి. గుణేశుడు ఒకరోజు ఆడుకుంటూ అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద వృక్ష త్వరలో ఒక కుండలో గుడ్డ చుట్టి ఆ గుడ్డను తీయగా అందులో గుడ్డు ఉంది. దాన్ని గట్టిగా నొక్కాడు. గుడ్డు పగిలి అందులో నుంచి కాంతులు వెదజల్లుతూ పెద్ద పక్షి వచ్చింది. అదే మయూరము. అప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటూ వినతాదేవి వచ్చి, స్వామి నేను ఏనాడో కన్న గుడ్డు ఈనాడు శిశువుగా వచ్చింది నీ స్పర్శ వల్ల. ఆ మయూరము స్వామికి నమస్కారం చేసుకుని, అనూరుడు సూర్యుడు సారథిగా ఉన్నాడు, నేను మీకు వాహనముగా ఉంటాను స్వామి అన్నారు. మయూర వాహనంపై కూర్చున్న మయూరేశ గణపతి సింధుడిని సంహరించి లోకానికి శాంతి చేశాడు. గుణేశుడు ఆ స్వరూపాన్ని ఉపసంహరించుకునే ముందు తమ్ముడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి, ఈ మయూరం నేను నీకు కానుగ్గా ఇస్తున్నాను అని ఇచ్చారు. గణపతి చాలా సార్లు విశ్వరూపం చూపించారు. అనేక గ్రంథాలు వివరించాయి. ఆ రూపం ఎలా ఉంది అంటే యజ్ఞ శరీరం, బ్రహ్మలోకము, తలపైన దిక్కులు చెవులుగా, కుంభస్థలము, బ్రహ్మస్థలం, చిదాకాశం, పాలభాగము, సత్యలోకము, శిరోరోహము, మూడు నేత్రములు, సృష్టి స్థితి లయ, కనురెప్పల పాలిట కలిగే సూర్య చంద్ర అగ్ని నేత్రములు, కొన్ని కులపర్వతములు దంతములుగా, ధర్మాలు పై కింద పెదవులుగా ఉన్నాయి, తొండమెత్తి గింకరిస్తే సామనాదము అందులో నుంచి పలుకుతుంది, గ్రహ నక్షత్రాలు లోపల దంతములు, నాలిక సరస్వతీదేవి, నదీ నాదములు భుజములుగా, సర్పములు వేళ్లుగా, నక్షత్రములు గోర్లుగా, సమస్త గణములు అందులో కనిపిస్తున్నాయి, ఋషులు మునిశక్తులు పాదములుగా ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా ఒక తోక ఉంది, అది జ్యోతిర్మండలం. ఇంత విశ్వరూపం ఎక్కడుందో తెలుసా? మన హృదయంలోనే ఉంది. గణపతికి 9 శక్తులు ఉన్నాయి, తీవ్ర, జ్వాలిని, నంద, బోధక, కామదాయిని, ఉగ్ర, తేజవతి, సత్య, విఘ్ననాశిని. ఇది పరిశీలిస్తుంటే ఇన్ని దేవతలు ఒక శరీరం అంటే ఇన్ని దేవతలు ఎవరు? ఆ పరమాత్మ ఒక్కడే అని అర్థమవుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరమాత్మ అవయవం అని భావించగలిగితే అంతటా పరమాత్మ శరీరం చూడగలం. అందుకనే ముందుగా విశ్వరూప సందర్శనం ధ్యానము లేక దర్శించాలి. విశ్వరూప సందర్శనం ఒక సాధన, అది ఒక తపస్సు. ప్రతి ఒక్క సాధకుడు తన దైవంలో విశ్వరూపాన్ని చూడగలగాలి. ఇది ఒక ముఖ్య అంశమని గురువుగారు చెప్పారు. గురువుగారు ఇక్కడ అనేక గీతల గురించి చెప్పుకొస్తూ, గురువుగారు వారి గురువుల్ని తలుచుకొని వారి కృపచేత గురువుగారు అన్ని గీతలు అధ్యయనం చేయటం, వాటి వల్ల అన్ని గీతల్లో ఒకే అంశం కనబడుతుంది, ఒకటే సూత్రం, విశ్వరూప దర్శనం. ఒకటి చెప్తూ ఉంటారు, ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి అన్నీ తెలుసుకుంటే సాధకులకు కావాల్సినంత. అటువంటి గురువుగారు మనకి దొరకటం మన అందరి అదృష్టం. గణపతి లోకం గురించి ముద్గల పురాణంలో అద్భుత చర్చగా కనిపిస్తుంది. వాసకనవి ఋషి, ఆయన భార్య పేరు ముకుంద, మహాపతివత. కానీ ఒక చిన్న దోషం చేత పుట్టినవాడు ఈ గుత్సమద మహర్షి ఇది తెలుసుకొని బాధపడి పాపం జరిగింది కదా అని దుఃఖపడ్డాడు. అప్పుడు తండ్రి ఇచ్చిన గణపతి మంత్రాన్ని జపం చేస్తూ కూర్చుంటే గణపతి సాక్షాత్కరించి, నేను నీలాలప్ప నిందలు తొలగించటమే కాదు నిజమైన నిందలు కూడా తొలగిస్తాను, నన్ను శరణు వేడిన వారిని నిన్ను వేద ఋషిని చేస్తాను అన్నారు. అలా గణత్వం గణపతి మంత్రానికి ద్రష్ట అయ్యారు. గుత్సమద మహర్షి ఒకప్పుడు కపిలాచార్యుల దగ్గరికి వెళ్లారు. అప్పుడు ముద్గల మహర్షి వచ్చారు. ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ముద్గల మహర్షిని అడిగారు, అవును ఇంతకీ చింతామణి గణపతి అవతారము తర్వాత ఎక్కడికి వెళ్లారు? గణపతి స్వయంగా చెప్పారు, స్వానంద లోకం. లోకం అంటే స్థితి, ఏది చింతన చేస్తామో అదే మన లోకం. బ్రహ్మాది లోకాల కంటే గొప్ప ఆనందం ఆత్మానందం ఇస్తుంది, దీన్ని మనం ధ్యానిస్తే చాలు స్వానందం లభిస్తుంది. ఆనందం బయట నుంచి వచ్చేది కాదు మనలో ఉంది, ఈ స్వానంద లోకాన్ని ధ్యానిస్తే వస్తుంది. ఎందుకో తెలుసా? భావనకు దొరుకుతుంది భగవంతుడి ధామం. మనమందరం ఇప్పుడు స్వానంద లోకానికి ప్రవేశిద్దాము. మనం ఇప్పుడు భువన బారండలు దాటిన తర్వాత అక్కడ భ్రామరీదేవి ఉంది, ఆమె అనుగ్రహం ఉంటే గాని మనం అక్కడికి వెళ్ళలేము. గణపతి భక్తులకు గణపతి స్మరణ చేసేవారికి త్రోవ ఇస్తుంది. అటు తర్వాత కామదాయిని శక్తి ఉంది, అది దాటిన తర్వాత ఒక దివ్యమైన ఇక్షు సాగరం, చెరుకు సముద్రం. దాని జలమంతా పిప్పి నుంచి తీసిన సారం, అది ఎర్రని కాంతులతో ఉంది. అక్కడ స్వయం ప్రకాశంగా భవన మధ్యంలో ఒక అద్భుతమైన తెల్లని కమలం లెక్కలేనన్ని రేకులు, ఆ పద్మం మధ్యలో కర్ణిక, దాని మధ్యలో రత్నములు తాపిన బంగారు తల్పము ఉంది. దానిపైన శేషశయనమైన విష్ణుమూర్తిలాగా గాఢ నిద్రలో కాదు సుమా, విలాసంగా బాలరూపుగా అంటే ఆనంద స్వరూపుడిగా జ్ఞాన స్వరూపుడిగా విశాలమైన నేత్రములు, కోమలమైన శరీరము, గజముఖము, ఎర్రని కాంతులతో ఉన్న స్వరూపము గణపతిది. ఆయన పాదాలు పడుతూ సిద్ధి బుద్ధి దేవతలు కింద ఒక ఆసనం పైన అశ్వముఖము కూర్చొని సామగానము చేస్తూ ఉన్నారు. ఆయన ముందు పెట్టుకుని మిగిలిన శాస్త్రములు గానం వెనకాల చేస్తున్నారు. ఇక గణపతి చుట్టూ అనేక మంది సేవకులు ఉన్నారు. అరిమ గరిమ శ్వేత చామరములు పట్టుకొని వీస్తున్నారు. మరోవైపు కింగ్ కరోమి అన్నట్టుగా మహిమ ప్రతిమ కనుసైగ దగ్గరలో ఉన్నారు. పర్యంకం దగ్గర తేజోవతి జ్వాలిని శక్తులు ఉన్నారు. ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే సహస్ర కోటి కాంతి, సహస్ర చంద్రకాంతి శీతలంగా. ఇక్కడ నజర దుఃఖము కాని, నిద్ర కాని, ఆకలి కాని, పాపము కాని ఉండవు. ఈ గణపతి లోకాన్ని మన లోకంలో పెట్టుకుందాం. నాలుగు గరికలు వేస్తే సరిపోతుంది, ఏది కావాలంటే అది ఇస్తాడు. సద్భక్తుల ధ్యానంతో కట్టేసుకోవచ్చు, పూజ చేసి అర్పించిన జలంతో తృప్తి చెందుతాడు, మన ఆధీనంలో ఉంటారు అని గురువు గారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు.
రెండెల్లో గణేష్ వైభవం ఇవాళకి తో పూర్ణం అయింది.